ప్రియమైన ఆత్మబంధువులారా, మతం యొక్క సారాన్ని మనం పట్టుకోవాలి. మతం యొక్క సారాన్ని వదిలేసి మతంలో ఉన్నటువంటి బాహ్య ఆడంబరాలు పట్టుకుంటున్నాం. మన ఆధ్యాత్మిక జీవితంలో ఆడంబరం తగ్గించుకోవాలి. ఆలోచనలో ఆడంబరం, మాటలో ఆడంబరం, చేతలో ఆడంబరం, ఆడంబరం తగ్గించుకోవాలి. అంటే బ్రహ్మం, ఆ బ్రహ్మ జిజ్ఞాస కలగాలి మనకు. మనందరికీ మోక్షం కావాలంటే, శాశ్వతమైన స్థాంతి కలగాలంటే, పరమార్థాన్ని అందుకోవాలంటే, పరమశాంతిని అందుకోవాలంటే, తత్వాన్ని తెలుసుకోవాలంటే బ్రహ్మ విద్యను ఆశ్రయించాలి. దుఃఖము లేనిది, శాంతి పూరితమైనది, జ్ఞానపూరితమైనది, కలకాలం ఉండేది, ఎప్పుడు ఉండేది, పూర్ణంగా ఉండేది బ్రహ్మం ఒకటే. దాన్ని తెలుసుకోవాలంటే బ్రహ్మ జిజ్ఞాస లేకుండా బ్రహ్మం తెలియబడదు. ఆ జిజ్ఞాస కలగటానికి సత్సంగ సమావేశం. మనకి ఆ వస్తువు ఎందు, ఆ వస్తువు ఆ బ్రహ్మమును తెలుసుకోవాలన్న కాంక్ష ముఖ్యం. అది తప్పించి మన మనస్సులో ఇంకేం ఉండకూడదు. ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు ఇవన్నీ ఉరికే తాత్కాలికమైన విషయాలు. ఉడికే మన దేహాన్ని, మన ఇంద్రియాలని, మన మనస్సుని ఆ బ్రహ్మానుభవం పొందటానికి మాధ్యమం ఉపయోగించుకోవాలి. బ్రహ్మం ఒకటే సత్యం. మనం ఆ బ్రహ్మమును చింతించడం మానేసి సత్యమును చింతించి ఆత్మను చింతించి బ్రహ్మము కాలిదాన్ని చింతిస్తూ ఉంటాం. బ్రహ్మము పొందాలనుకుంటాం, పొసగనే విషయం అది. ఇది పొసగదు. ఆత్మేతరాన్ని చింతిస్తూ, ఆత్మ కాలిదాన్ని చింతిస్తూ ఆత్మానుభవం పొందటం అనేది సాధ్యం కాదు. నువ్వేది చింతిస్తే అది నువ్వు అవుతావు. నువ్వు ఆత్మను చింతిస్తుంటే ఆత్మ అవుతావు. మనం ఆత్మ కాయగాన్ని చింతిస్తున్నాం, ఆత్మను తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇది పొసగదు, పరస్పర విరుద్ధమే. మనం భీమవరం వెళదామని ఆకువీడి కారులో కూర్చుంటే ఎలా ఉంటుందో మన పరిస్థితి కూడా అలాగే ఉంది. మనసులో భీమవరం వెళ్ళాలనుకుంటున్నాం, కూర్చోవడం ఆకువీడి కారులో కూర్చుంది. అయితే బ్రాహ్మీ స్థితి పొందాలనుకున్న వాడికి ఆ బ్రహ్మమైన ముందు గౌరవం ఉండాలి, దాని విలువ తెలిసి ఉండాలి. మీరందరూ నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను అనే స్వప్న సమానం. స్వప్నంలో మనం అనేక మంది మనుషులను చూస్తాం, అనేక సంఘటనలు చూస్తాం. ఆ స్వప్నంలో కనిపించినప్పుడు మనకు కనిపించే మనుషులు, ఆ సంఘటన ఎంత సత్యం, అప్పుడు ఎంత సత్యం, ఇప్పుడు ఎంత సత్యం. కానీ మనం ఎప్పుడేమనుకుంటామంటే అప్పుడు సత్యం అనుకుంటాం, ఇప్పుడు అసత్యం అనుకుంటాం. ఇప్పుడు ఎంత సత్యమో ఆ కనిపించినప్పుడు అసంతే అసత్యం. కానీ ఆ రూపబుద్ధి, నామబుద్ధి మనకు ఉంది కాబట్టి నిజం వలె కనిపిస్తుంది. నిజం కానిది నిజం వలె కనిపిస్తుంది. మీరు ఎవరిని ఆరాధించినా, విష్ణువుని ఆరాధించినా, శివుణ్ణి ఆరాధించినా, మీరు ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, మీకు దుఃఖం వస్తానంటే లోపల అజ్ఞానం ఉందని అర్థం. భగవంతుడు మనకు మోక్షాన్ని ఇచ్చేటప్పుడు పెట్టి మన దగ్గర ఉండే తాళం చేయి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ప్రమాద తాళం చేయి మనకి ఇస్తే మన పెట్టి మనమే తీసేసుకున్నాం. భగవంతుడు ఏం చేశాడంటే పెట్టి మన హృదయంలో ఉండే తాళం చేయి లేకపోతే పెట్టి మన దగ్గర ఉన్న ఓపెన్ చేసుకోవటానికి ఉండదు. అంటే ఆయన తాళం చేయాలని తేలిచేస్తాడా మనకి? ఇవ్వడం. ఒకే మంత్రాల వల్ల, జపాల వల్ల చేయటం మంచిదే, అంత మాత్రం చేతి ఇవ్వడం. ఆ తాళం చేయి మనకి చేతికి అప్పచెప్పేటప్పుడు మీరు స్త్రీలైనా, పురుషులైనా, ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా అని ఏం చూసుకుంటాడంటే వీడికి అజ్ఞానం ఉందా లేదా అని చూసుకుంటాడు. అజ్ఞానం లేదని మనం నిర్ణయించుకుంటే చాలు, ఆయన అజ్ఞానం లేదనుకుంటే తాళం చేస్తాడు, అప్పుడు మోక్షం. ఒకటే చూసుకుంటాడు ఆ మనిషికి, అక్కడ అజ్ఞానం ఉందా లేదా, అహంభావం ఏమైనా ఉందా, కొంచెం మిగిలి ఉందా, ఒక శేషం ఉన్నా ఇవ్వడం. అహంభావం శేషం ఉందనుకోండి, అజ్ఞానం శేషం ఉందనుకోండి, ఇంకేవడదు. ఏచదంటే శేషం ఉంటే మళ్ళీ విజృంభించే అవకాశం ఉంది. అలాగే రోగం కూడా బాగా తగ్గిపోయింది అనుకోండి, ఇంకా కొంచెం ఉందనుకోండి, అది ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. మనకు అప్పు అంతా తీరిపోయింది అనుకోండి, 1000 రూపాయలు అప్పు ఉందనుకుంటాం అనుకోండి, వెజ్జే కదా అశ్రద్ధగా ఉంటాం అనుకోండి, వెజ్జి వడ్డీతో సహా మళ్ళీ 1 లక్ష అయిపోతుంది. అజ్ఞానం కొంచెం ఉన్నా కానీ మళ్ళీ అది పెరిగే అవకాశం. అహంభావం కొంచెం ఉన్నా మళ్ళీ పెరిగే అవకాశం. అయితే మనకి బహు జాగ్రత్త, సాధన చేసేటప్పుడు బహు మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనసుకి మనకు అర్థం పర్థం లేని ఆలోచనలు వస్తాయి, వ్యర్థమైన ఆలోచనలు వస్తాయి. ఆలోచనకు ఒక క్రమం ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక శిక్షణ ఉండదు. అయితే ఒక ఆలోచన, ఆలోచనలో క్రమానికి, మాటలలో క్రమానికి మనకు చిత్తశుద్ధి ఉండాలి. అంటే మనసు నిర్మలంగా ఉండాలి. ఈ మధ్యన ఎవరో మొన్న ఎవరో నేను ఎవరో మంచి కాలేజీలో చదివిన అబ్బాయి వచ్చాడు హైదరాబాద్ నుంచి. అతను నాకు ఏదో ఇప్పుడులో ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. అతను మీ కాలేజీకి ఫస్ట్ ఎవరు వచ్చారని చెప్పారు. మా కాలేజీకి ఫస్ట్ మగపిల్లలకు రాలేదని ఒక అమ్మాయికి వచ్చిందని చెప్పారు. అమ్మాయికి కూడా మాతో పాటు ఇప్పుడులో ఉద్యోగం వచ్చిందంటే అమ్మాయి ఏం చేత వదిలేసింది, అమెరికా వెళ్లిపోయే ఉద్దేశం మీద ఉద్యోగం వచ్చిందని వదిలేసిందని. ఆ అమ్మాయి పేరు ఏం పేరు అని అడిగాను. ఆ అమ్మాయి పేరు నిష్కళ, కళంకమడేది నిష్కళ. కళంకం ఎలా ఉంటుందో అమ్మాయికి తెలియదు, ఆయన చేత నిష్కళ అని పేరు పెట్టాడు. కళంకం లేకుండా మా అమ్మాయి ఉండాలని ఆ తల్లి గారి నిష్కళ అని పేరు పెట్టాడు. కళంకం ఉండకూడదు, ఏ రకమైన కళంకం ఉండకూడదు మా అమ్మాయి కానీ నిష్కరణ పెట్టారు. మొన్న కాలేజీలో ఫస్ట్ వచ్చిందని తర్వాత ఎంసెట్ రాసిన అమ్మాయి ఎంసెట్ రాసినప్పుడు కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది. స్టేట్ ఫస్ట్ వచ్చిందని అందరం మనం గొప్పలు చెప్పుకుంటాం మన గురించి. అమ్మాయికి మనం నీకు స్టేట్ ఫస్ట్ వచ్చిందని మనం చెప్తేనే కానీ గుర్తురాదు, అది నిష్కర. మనకి ఏదైనా కలిసి వస్తే మన భూములాగో, ఏదైనా కలిసి రాకపోతే ఏడుస్తా కూర్చుంటాం, అది తట్టుకోవడం ఇది తట్టుకోవడం, ఆలోచనలో లోతు లేదు, విషాదము లేదు, ఒక స్పష్టత లేదు, లోతుగా ఆలోచించలేదు. మనకు ఆలోచన ప్రధానం కాదు, సబ్జెక్టు ప్రధానం కాదు. మనం తరించాలంటే ఒకటి సబ్జెక్టు, రెండు ఆలోచన, మిగతా విషయాలు మనం ఆ జోలికి వెళ్తే మనం మార్గం తప్పుతాం. తర్వాత మీ కుటుంబాల్లో కూడా ఏమైనా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఎవరొకరు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. కుటుంబాల్లో కూడా ఇబ్బందులు, ఏదో రకమైన ఇబ్బందులు వస్తాం, ఆర్థిక ఇబ్బంది రావచ్చు, లేకపోతే ఏదైనా ఎవరైనా మన కుటుంబాల్లో మరణిస్తూ ఉండొచ్చు. శరీరాలు ఎప్పుడు ఉండవు కదా, నీడలు ఎప్పుడు ఉండవు, ఎప్పుడు మరణిస్తూ ఉండొచ్చు, అప్పుడు దుఃఖం వస్తూ ఉంటుంది మనకి. ఒకటి మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఇంటికాడ మీకు ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, పొంగు వచ్చినా, మీ ఆలోచనలో దారి తప్పకూడదు మీరు, అది కూడా లోపల తీసుకోవాలి చూసుకుంటారు. మీకు ఒకసారి ఏదైనా కలిసి రావచ్చు, ఒకసారి నష్టం రావచ్చు, ఒకసారి మంచి కలగొచ్చాం, ఒకసారి చెడు కలగొచ్చాం దేహ ప్రారంభాన్ని బట్టి. అయితే ఎప్పుడైనా దుఃఖ కారణాలు కూడా ఉండొచ్చు, కానీ మీ ఆలోచన బండి పట్టాలు, బండి చక్రాల పట్టాలనే విధంగా అయితే విడిచిపెట్టకూడదు. అలాగే మన ఆలోచన ఎప్పుడు తైలదారవలే, బ్రహ్మను తెలుసుకోవాలి, బ్రహ్మానుభవం పొందాలి, బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందాలి, బ్రాహ్మణ స్థితిని పొందాలి, బ్రహ్మానుభవం పొందాలి, తైలదారవలే మన ఆలోచన అదే ఉండాలి. కానీ ఆ ఏదో ఇంట్లో ఏదో గొడవలు వచ్చినాయి, ఏదో ఏదో నష్టాలు వచ్చినాయి, లాభాలు వచ్చినాయి, ఇటు వెళ్ళిపోతే మన ఆలోచన తప్పుతుంది, ఆ ప్రవాహం తప్పకూడదు. నదులకు భర్త సముద్రం అని చెప్తారు, చాలా నదులు ఉన్నాయి, ఈ నదులకు భర్త ఎవరు? సముద్రుడు. ఏం చేస్తే ఈ నదులన్నీ సముద్రంలో కెడతాయి, అది నదులు సముద్రంలో కెడతాయి, అంటే మన భర్త లోపల ఉన్న బ్రహ్మ. ఆ నదులు చూడండి, వేగంగా వెళ్ళిపోతే మా వంక చూడమంటే చూడు, దాని పరిగెది పొడు. ఆ సముద్రంలోకి వెళ్లే వరకు మన వంక చూడు, మనతో మాట్లాడు. ఆ ప్రవాహం రెండు నిమిషాలు ఆగమంటే ఆగదు, ఏంటంటే దాని యజమాని ఎవరు? సముద్రుడు. అలాగే ఆ ప్రవాహం, నదీ ప్రవాహం లాగా మన ప్రభావం, మన ఆలోచన ప్రభావం, మన ఆలోచన ప్రవాహం హృదయం వైపుకు, ఎక్కడైతే మన హృదయం బ్రహ్మం ఎక్కడైతే ఉందో ఆ ప్రవాహం వైపుకు మనం వెళ్ళాలి. భగవంతుడు హృదయంలో ఉన్నారు, భగవంతుడి కోసం వెతుకుతున్నాం, మనమేం తెలుగు తక్కువలేం కాదు, పూజలు చేస్తున్నాం, జపాలు చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం, పెద్దలు చెప్పింది వింటున్నాం, వెతుకుతున్నాం. మనం హృదయాన్ని వదిలేసి వెతుకుతున్నాం. ఆ జ్ఞానం నిజమైతే దుఃఖం రాకూడదు. ఒక ఆత్మజ్ఞానం తప్పించి, బ్రహ్మ విద్య తప్పించి, ఆ సద్వస్తువు తాలూకు విద్య తప్పించి, ప్రపంచంలో ఎన్ని విద్యలైనా కనికట్టి విద్యలు అన్నాడు రమణ మహర్షి. ఇప్పుడు చూడండి, గారిడీవాడు వీళ్ళెవడ చేస్తా ఉంటారు, ఏదో రూపాయతో చూపిస్తారు, అలా అంటారు, ఇలా అంటారు, ఏదో బొమ్మలు చూపిస్తారు మనకి, గారిడీవాడు ఇది అంటారు కదా, అదే చూపిస్తారు ఆ వస్తువులు మనకు చూపి, ఇలా అంటాడు చేతిలో ఉండదు, మరి ఏదో నొప్పుతాడు, రూపాయకైతే మనకు చూపిస్తాడు, ఇలా అంటాడు, ఏదో బొమ్మ చూపిస్తాడు. అదేంటి కనికట్టి విద్యలు, గారిడి విద్యలు, ఆత్మ విద్య తప్పించి, బ్రహ్మ విద్య చెప్పించి, అన్ని ప్రపంచంలోని విద్యలన్నీ కూడా గారిడి విద్యలు, అన్ని మనస్సు కల్పించిన విద్యలు కొత్తగా మనకి వస్తాయి, సత్యాన్ని తెలుసుకోవడానికి పనికిరావు అన్నమాట. నిష్కర్షగా చెప్తాడు, అమ్మాయి పేరు నిష్కర. ఆ ఇంటర్వ్యూలో కూడా టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ అని ఉంటాయి. టెక్నికల్ ఇంటర్వ్యూలో సబ్జెక్టు గురించి అడుగుతారు, హెచ్ఆర్ ఇంటర్వ్యూ అని ఒకటి ఉంటుంది, తెల్లబోటి ఒరిజినల్ ఫోన్ చెప్తారు, సబ్జెక్ట్ వదిలే నీ గురించి నాలుగు మాటలు చెప్పండి, అది కూడా ఇంటర్వ్యూ. సబ్జెక్ట్ ఏమో టెక్నికల్ ఇంటర్వ్యూ అంటారు, సబ్జెక్టు గురించి అడుగుతారు. హెచ్ఆర్ ఇంటర్వ్యూలో తెల్లబోటి ఒరిజినల్ నీ గురించి చెప్పండి, నేను పలానా ఊండిలో చదువుకున్నాను, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివాను, లేకపోతే ఆ కాలేజీలో చదివాను, ఆ చదువు ఎక్కడ చదివాను, ఈ చదువు ఎక్కడ చెప్పాను, అది ఏదో చెప్తారు. వాళ్ళు చదివిన చదువులు అక్కడ చెప్తారు. అప్పుడు సడన్ ఒక ప్రమాదం ఏంటంటే, నీలోని స్ట్రెంగ్త్ ఏంటి, నీలోని వీక్నెస్ ఏంటి అని అడుగుతారు, నీలోని ప్లస్ పాయింట్స్ ఏంటి, నీలోని బలహీనతలు ఏంటి అని సడన్ గా అడుగుతారు. కంగారు పడకూడదు, మాలో అన్ని ప్లస్ పాయింట్స్ ఏంటి, మాలో మైనస్ పాయింట్ లేదనుకుంటాడు అనుకోండి, అబద్దాలు చెప్పేస్తాడని వాళ్ళు గ్రహించేస్తారు. ఈ అబద్దాలు కానీ మనం ఉద్యోగంలో తీసుకోవడం ఎందుకంటారు, మన టెక్నికల్ ఇంటర్వ్యూలో బాగుంది. నీ స్ట్రెంగ్త్ ఏంటని అడుగుతారు, అంటే నువ్వు పాజిటివ్ గా ఆలోచిస్తావా, నీకు ఆదిశ ఏంటి, నీకు నీ మీద నీకు విశ్వాసం ఉండే అని ఏదో అడుగుతారు. నీలో ఉన్న వీక్నెసెస్ బలహీనతలు ఏంటి, నీలో ఉన్న బలహీనతలు ఏంటి అని అడుగుతారు. అలాగే నీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏమి మన నిష్కలను అడిగారు, నీలో బలహీనత కూడా ఏంటి అడిగారు. నాలో బలహీనత ఏం లేదని చెప్పి అమ్మాయి గొప్పలు చెబుతాను అడిగేసుకుంటారు. నాలో బలహీనత ఒకటి ఉంది, నేను అనుకున్నంత జ్ఞాపశక్తి నాకు లేదంటే అది నా బలహీనత అని చెప్పి అది చాలా సంతోషించారు. మనం అయితే నాకు అన్ని జ్ఞాపకాలు ఉంటాయని చెప్పేస్తాం, అంటే వాళ్ళు గొప్ప మెచ్చుకుంటారు, మనం మెచ్చుకోరు, ఈ అమ్మాయి అబద్ధాలు చెబుతాను. స్ట్రెంగ్త్ మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ అడుగుతారు. ఈ నిష్కలనే కూడా అడిగారు, నీలోని మైనస్, నీలోని బలహీనత ఉంది, నాలో కూడా బలహీనత ఉంది, నాకు అనుకున్నంత జ్ఞాపశక్తి లేదు, జ్ఞాపశక్తి తక్కువ ఉంది, ఆ జ్ఞాపశక్తి కవర్ అవ్వటానికి డైలీ మెయింటైన్ చేసుకుంటాను, మళ్ళీ కవర్ చేసేసుకుంటాను. ఎందుకు ఈ మాటలు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనలో ప్లస్ పాయింట్స్, ఆ ఇంటర్వ్యూ కూడా హెచ్ఆర్ ఇంటర్వ్యూ అంటారు, అది వదిలేదు. ఇప్పుడు మనలో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఉంటాయి, మన సాధన దేనికంటే ఆ ప్లస్ పాయింట్స్ పెంచుకుంటూ రావాలి, మైనస్ పాయింట్స్ కొంతమంది అతిగా మాట్లాడతారు, అది సాధకుడికి మంచిది కాదు. ఇంట్లో అయినా సరే అతిగా మాట్లాడకూడదు, అది సాధక ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి కానీ ఎక్కువ మాట్లాడితే అదొక బలహీన అతిగా మాట్లాడకూడదు. అది కూడా సాధకుడు తగ్గించుకోవాలి. అంటే బ్రహ్మ నిర్వహణ స్థితి పొందడానికి, పూర్ణస్థితి పొందటానికి, పూర్ణస్థితి పొందటానికి మనలో బలహీనత ఏంది, మనసులో ఏమున్నాయో బలహీనతలు చూసుకోవాలి. అస్తమాని దేహం గురించి వేసుకు తిరక్తి, దేహం గురించి నీకు దేహం అన్నమాట నిజం, నేను చూస్తున్నాం కదా మరి అస్తమాని దాని గొడవ నీకెందుకు. కొంతమందికి 24 గంటల శవం గొడవ, ఆ శవానికి ఎవరో చుట్టాలో స్నేహితులు విరోధులు ఉంటారు, మరి ఆ గొడవలు ఇది కాకుండా ఆ గొడవలు చచ్చిపోతే ఏమైపు, చచ్చిపోతే ఏమవుతాం, ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్ళాం, చచ్చిపోతే ఏం చచ్చిపోతే, శరీరం మనం అయితే చచ్చిపోతే ఏమో అయిపోతాం, శరీరం మనం కాదు చచ్చిపోతే ఏమో. ఇప్పుడు ఈ సాధన ఎందుకని మీరు బాగా స్పష్టత ఉండాలి, క్లారిటీ ఉండాలి, మనం డీప్ గా ఆలోచించాలి, గమ్యం లోతుగా ఆలోచించాలి, లోతుగా ఆలోచించాలి. ఆలోచించేటప్పుడు కూడా విసుగ్గా ఆలోచించుకోకూడదు, విసుగు లేకుండా ఆలోచించాలి. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కానీ విసుగు తెరగా ఉంటారు, ఏదో ముఖం ఎప్పుడో ఈ విసుగు తెరగా ఉన్నట్టు కండర్ కండరగా ఉన్నట్టు ఉంటారు, అలాగా సత్యాన్వేషణ కుదరదు. ఇప్పుడు ఆలోచించడం లోతుగా ఆలోచించాలా, లోతుగా ఆలోచించినప్పుడు కూడా విసుగుదల లేకుండా ఉండాలి ఆలోచన. కొంతమంది తెలివిగా ఉంటారు మంచిగా ఉంటారు కానీ ప్రతిదానికి విసుగుదల ఏంటి అర్థం కాదు, ప్రతిదాని విసుగ్గి విసుగ్గా ఉంటారు. అన్నం వడ్డించుకుంటారంటే తగలేయమంటారు, తగలేచుంటి అని ప్రథమం వాళ్ళు మూల శంఖ మనుషులు అంటారు. ఎందుకంటే మనకి సాధకుడికి కావాల్సిన లక్ష్యం ఏంటంటే సాధకుడి గమ్యం మన ఆలోచనలో క్రమం తప్పకూడదు. అస్తమా అనేది అది ఆలోచన మనకి ఎందుకు, ఇప్పుడు మనకి దేహాభిమానం మనకుంది, దేహబుద్ధి ఉంది, ఈ దేహబుద్ధిలోంచి చైతన్య బుద్ధిలోకి, బ్రహ్మ బుద్ధిలోకి, ఆత్మబుద్ధిలోకి మన మనస్సును అట్లా మార్చాలి. మనసు అస్తమానం దేని గురించి మాట్లాడుతుంది, ఆలోచిస్తుంది 24 గంటల దేహం గురించి. ఆ బుద్ధి ఇప్పుడు పోవాలి మనకి, ఆ పాడు బుద్ధి పోవాలి. దేహం అట్టే పెట్టుకోండి, మీ దేహాన్ని పాడు చేసుకోండి, దానికి ఏదో అన్నం పెట్టండి, స్నానం చేయించండి, ఎప్పుడైనా రోగం వస్తే గ్రీమారం తీసుకెళ్తా ఉండండి, ఏదో హాస్పిటల్ చుట్టూ చెప్పండి, ఏదో చేసుకోండి, దాని ఏం అన్నం పెట్టొద్దని అంటారు. అది కాదు అస్తమాన దేహం కూడా ఉండకూడదు, ఏదో నీకు రోగం వచ్చింది మందు చేసుకున్నా, ఇంక 24 గంటల దేహం కూడా అయితే నీకు మోక్షం ఏంటి. ఇంకా ఈ దేహం ఎప్పుడప్పుడు ఒలగాట్లో కాలిపోయేది, అంటే నీకు 24 గంటలు నీ మనసు ఎక్కడ ఉంటుంది. శాస్త్రం మాట వదిలేదు, మన అనుభవంలో కూడా మనం తెలుస్తాం కదా, శాస్త్రం విషయం అలాగే మన అనుభవంలో కూడా మనం తెలుస్తాం కదా. 24 గంటలు ఆ గాఢ నిద్రలో తప్పించి ఇంకా మిగతా టైంలో దేహం కూడా. ఇప్పుడు ఈ దేహబుద్ధిలోంచి నీ మనస్సుని ఆత్మబుద్ధి వైపు, చైతన్య బ్రహ్మం వైపుకి తెప్పాలి. అందుకే సాధన ఈ పూజ, ఈ జపం కాలక్షేపానికి కాదు, పూజ జపము ధ్యానం నీ మనస్సును క్రమశిక్షణలో పెట్టడానికి, నీ బాడీని ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవడానికి, మనస్సును స్వాధీనం చేసుకోవడానికి, దేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి మనకి ప్రక్రియను పెట్టారు. అంటే మనం చేసే సాధనలో మనకు మనస్సు సహకరించాలి, దేహం సహకరించాలి, ఇవన్నీ ఇంద్రియాలు సహకరించాలి, ఇవన్నీ సహకరించాలి, ఇవన్నీ సహకరిస్తేనే కానీ మనం అక్కడికి వెళ్ళలేము, ఎక్కడికి హృదయంలోకి చేరుకో, ఎక్కడైతే బ్రహ్మం ఉంది అక్కడికి మనం చేరుకోలేము. అది నువ్వే చూడు, నాకు చేరుకోవటం అంటే నువ్వు అంటారు భగవాన్ అంటారు, చేరుకోవాలని ముందు చెప్పి చేరుకోవటం అంటే నువ్వే ఉన్నావు. ఈ కల్పించిన గొడవలు దేహము మనస్సు ఇష్టాలు అయిష్టం అని మనస్సు కల్పించుకున్న గొడవలు, మనస్సు చేత కల్పించబడినది ఒక బ్రహ్మము ఒకటే. అది మనకు తెలియనప్పుడు మనకు ఎన్ని సంపదలు ఉన్నా ఒకటి లేని సొన్నరు. ఇప్పుడు నీకు ఉండవే, ఇంటికాడ తింటానికి చిన్న ఉంది, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, నీకేదో భట్టరాజులు కొంతమంది ఉన్నారు, మిమ్మల్ని అస్తమాన స్తోత్రం చేసేవాళ్ళు, అన్నీ బాగున్నాయి, మరి దుఃఖం ఎందుకు వస్తుంది నీకు? నీకు ఇంటికాడ భట్టలు లేవా, లేకపోతే సినిమాకి వెళ్ళటానికి డబ్బులు లేవా, పొలాలు కొనుక్కుంటున్నారు, బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, నోళ్ళు నోసుకుంటున్నారు, ఒక పక్కన పూజలు జపాలు అని బాగా చేసుకుంటారు, మరి దుఃఖం ఎందుకు వస్తుంది? లోపల అజ్ఞానం ఉంది. నేను ఈ బయట పటాటోపాలకి, బయట ఆడంబరాలకి మనం ప్రజలు మోసం చేయొచ్చు కానీ భగవంతుని మోసం చేయడం, భగవంతుడు ఒకటే చూస్తాడు, నీ ఐశ్వర్యం అక్కర్లేదు, నువ్వు స్త్రీయా పురుషుడు అక్కర్లేదు, నువ్వు ఏ కులం అక్కర్లేదు, నువ్వు ఏ దేశంలో ఉన్నావు అక్కర్లేదు వాడికి, వాడు ఒకటే వాడు చూసేది. ఇక్కడ అజ్ఞానం ఉండాలి, అది ఒకటే చూస్తాడు, ఉందనుక తీసి ఒక పక్కన పెట్టేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ భర్తకు పంపేస్తాడు, లేదంటే అప్పుడు నీకు అక్కడ తాళం చేస్తాడు, అదే మోక్షం అని. నీకు జీవితానికి దేహానికి ప్రారంభం ఉంటుంది, ఆ ప్రారంభం లేకుండా దేహం రాదు. ఒకసారి సంతోషం వస్తుంది, అంటే సంతోషకరమైన సంఘటనలు వస్తాయి, ఒకసారి దుఃఖకరమైన సంఘటనలు వస్తాయి. కానీ ఇక్కడ భగవాన్ చెప్పేది అంటే మీ ఆలోచన క్రమం విడిచిపెట్టకండి. కొంతమంది ఉదయం ఒక రకంగా ఉంటారు, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటారు, సాయంత్రం ఒక రకంగా ఉంటారు, ఉదయం మాట్లాడారు, మధ్యాహ్నం మాట్లాడారు, మధ్యాహ్నం మాట్లాడారు, సాయంత్రం ఈయన వేసుకుని తిరగటం మనం ఈ జనాన్ని వేసుకుని. అసలు ఇంకోటి భగవాన్ ఫండమెంటల్ గా మన అందరిలో పొరపాటు ఏమని చెప్పాడంటే, ఎక్కడో సుఖం ఉంది, బజార్లో సుఖం ఉంది, బజార్లో ఎక్కడో సుఖం ఉంది, అక్కడ సుఖం ఉంది, ఇక్కడ సుఖం ఉంది, ఎక్కడ సుఖం లేదో వెతుకుతూ కొన్ని కోటి జన్మలు అప్పుడే ఖర్చు పెట్టేశామని చెప్తాడు. ఎక్కడ సుఖం లేదో అక్కడ సుఖం కోసం వెతుకుతున్నాం, ఎక్కడ సుఖం ఉందో వస్తువులు చూపించేవాడు గురువు, నీ ఆలోచన విధానంలో మలుపు తిప్పేవాడే గురువు, నీ లోపలని చీకటిని పోగొట్టేవాడు గురువు, బయట చీకటిని సూర్యభగవాను పోగొడతాడు, వీడి లోపలని చీకటిని పోగొట్టేవాడు గురువు. అందుకే తైత్రీయ ఉపనిషత్తులో ఆచార్య దేవో భవ, ఆచార్యుడనే దేవుణ్ణి ఆశ్రయించు అది కృష్ణుని కూడా చెప్తాడు. ఆయన భగవంతుడైనా ఆచార్యుని గురువుని ఆశ్రయించు, నీ సందేహాలు తీర్చుకో, అజ్ఞానాన్ని పోగొట్టుకో, తరించుకో. ఆయన భగవంతుడు స్వయంగా ఆయన భగవంతుడైనా జ్ఞానిని ఆశ్రయించు అన్నాడు గీత. ఎవరు ఒక గురువు లేకుండా నీ సందేహం గురించి తవ్వదు, మనసు నుంచి ఏదో సందేహాలు వస్తా ఉంటాయి. నువ్వు అసమానుడు ఏ రోజుకారో సందేహిస్తాంట నీకు భగవంతుడించి, భగవంతుడు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, ఏ రోజుకారో నీకు సందేహం వస్తాంట నువ్వు భగవంతుడి దగ్గరికి ఎలా వెళతావు. ఈ సందేహించేవాడికి భగవంతుడు ఏంటి, ఏ గంటకి ఆ గంటే సందేహం, అలా వస్తువు ఉన్నదో లేదని సందేహం. హరినామము స్మరించని హరినామము పలుకని నోరు నోరా అన్నాడు ప్రహ్లాదుడు. ఈ మధ్యన గాంధీ గారి సత్వాలకు ఇంకో మహాత్ముడు ఇంకోటి కలిపాడు. గాంధీ గారి సత్వాలు ఏంటి, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకని. ఆ మూడు సరిపోవని ఈ మధ్య రీసెంట్ ఇంకో మహాత్ముడు ఇంకోటి ఏంటి, మూడు సరిపో చెడ్డ భోజనం భోజనం చేయొద్దాం. అంటే భోజనం కూడా శుచిగా ఉండాలి, రుచిగా ఉందని ఎక్కువ తినేయకూడదు. నువ్వు భోజనం కాదు, నువ్వు చెడ్డ విషయాలు ఎలా అయితే చేయకూడదు అనుకుంటున్నావు, పొల్యూటెడ్ ఫుడ్ తినకూడదు. అంటే ఫుడ్ నువ్వు తినే ఫుడ్ ప్రసాదం కింద ఉండాలి, దైవార్పితమై ఉండాలి అని కల్పించిన గద్దెల్లో తినవద్దాం. అలా మనం చిందికాడ జాగ్రత్తగా ఉంటే సర్వసాధారణంగా హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, చిందికాడ అజాగ్రత్తగా ఉంటాం. చిందికాడ జాగ్రత్తగా ఉంటే 150 రోగాలు తగ్గుతాయి. అంటే నీకు ఏదో దేహ ప్రారంభంలో ఏదో వస్తూ ఉంటుంది, దేహ ప్రారంభంలో ఏదో వస్తుంది, కానీ ఆలోచన కాదు. అంటే బ్రాహ్మణ స్థితిని పొందటానికి, బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందటానికి ఆ ప్రయాణంలో ఆలోచన క్రమం తప్పదు, ఆలోచన విడిచిపెట్టదు. ఈ మిగతా దేహం కూడా ప్రారంభాన్ని విడిచిపెట్టు, ఏదో వస్తాం, ప్రారంభంలో ఏది ఉంటే అది జరుగుతుంది. అంటే మనం ఏదో ఇంటికాడ పూజ చేస్తూ ఉంటాం, ఇంటికాడ దేవుణ్ణి పెట్టుకుంటాం, గుళ్ళో దేవుణ్ణి పెట్టుకున్నాం, ఇక్కడ దేవుణ్ణి మర్చిపోయాం. గుళ్ళో దేవుణ్ణి పెట్టుకున్నాం, ఇంటికాడ కూడా దేవుడు ఉంటాడు, మనకి ఇంటికాడ కూడా ఏదో ఉంటుంది కదా. మన ఇంటికాడ వంచిల్లు ఉన్నట్టే పూజ గది కూడా ఉంటుంది అందరికీ. పూజ ఈ మధ్యన కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా పూజ గదులు కట్టుకుంటున్నారు, అక్కడ దేవుణ్ణి పెట్టుకుంటారు. ఈ దేవుళ్ళు అందరూ బాగున్నారు, ఇక్కడ దేవుణ్ణి మర్చిపోయాం. ఇంకా పోనీ ఆ దేవుడు ఏదైనా అడుగుతామంటే ఆ దేవుడు ఏదో మామూలు శరీరానికి సంబంధించిన విషయాలు, మనసుకు సంబంధించిన విషయాలు అడుగుతాం. కానీ జ్ఞానాన్ని మనం అడగం, ఇంట్లో దేవుణ్ణి అడగం, వారికి ఏదో గంట కొడతారు, అక్కడ ఇక్కడ గంట కొడతారు. ఇక్కడ జ్ఞానాన్ని ఏమని అడగం, ఇంట్లోనే జ్ఞానాన్ని ఏమని అడగం, మరి ఎక్కడికి ఎక్కడికెళ్తే ప్రకృతి అంతా ప్రకృతి విషయాలు అడుగుతాం, ప్రకృతి మాటలు మాట్లాడతాం, ప్రకృతి విషయాలు అడుగుతాం. మనం ప్రార్థించేది భౌతిక విషయాల గురించి ప్రార్థిస్తాం, కానీ జ్ఞానం కావాలని, వైరాగ్యం కావాలని, నన్ను నేను తెలుసుకునే శక్తిని నాకేమని, నన్ను నేను తెలుసుకునే యోగ్యత, నన్ను నేను తెలుసుకునే అర్హత ఏమని భగవంతుని ప్రార్థించాం. ఇవాళ పచ్చగా ఉండే ఎండిపోయే విషయాల గురించి ప్రార్థిస్తాం. ఇప్పుడు మనం భక్తి పేరు మీద దేహం చుట్టూరి తిరుగుతాం, దేహం చుట్టూరి తిరుగుతున్నాం. ఇక్కడ ఇక్కడ చెప్పి సబ్జెక్ట్ ఏంటంటే బ్రహ్మవైపు చెప్పాలి మీ ముఖం అని. చచ్చిపోతే ఆ చచ్చిపోవడానికి శరీరం ఉంటే కదా, చచ్చిపోవడం ఏంటి, చచ్చిపోతే గాఢ నిద్రలో మనం నిద్రలో ఉన్నాం, గాఢ నిద్రలో ఉన్నాం. ఎవరికైనా చావు కూడా ఉందండి, ఎవరికైనా చావు కూడా ఉంది, ఎవరికి లేదు చావు. ఏంటి మీకు అక్కడ దేహం గొడవ లేదు, దేహం గొడవ ఉన్నవాడికి చావు కానీ దేహం గొడవ లేని దేహానికి సంబంధించిన స్మృతి లేని వాడికి చావు ఏంటి. ఆ దేహానికి సంబంధించిన స్మృతి కనుక నీకుంటే చచ్చిపోతామో చచ్చిపోతామో అనిపిస్తుంది. గాఢ నిద్రలో ఎవరికి చావు గురించి ఆలోచించరు, ఏంటంటే మీకు దేహం ఉందని కూడా మీకు తెలియదు, కానీ మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఉన్నారు. జ్ఞాని యొక్క వైభవం గురించి చెప్తూ శాస్త్రంలో చెప్పారు, అది వినాలండి, ఆ వైభవం వినాలి. అంటే మనం తప్పు కూడా కదా, ఆ జ్ఞానం, జ్ఞానం యొక్క వైభవం తెలియక దాన్ని పొందాలనే కాంక్ష మనకు చల్లారిపోతాం. ఎంచేపు ఎల్లం ఎలా ఉంది, పుల్లం ఎలా ఉంది, ఎంచుకే నీ బజారు కూడా. న్యాయ యొక్క వైభవం చెప్తూ శాస్త్రాలు ఏమని చెప్పాయంటే, వాడు నిద్రలో మెరుగుగా ఉంటాడు, మెరుపులో నిద్రపోతా ఉంటాడు, వాడు జ్ఞాని. వాడు నిద్రలో మెరుకుగా ఉంటాడు, ఎవరండి, జ్ఞాని. మెరుకులు ఏం చేస్తా ఉండేటండి, నిద్రపోతాడు, అదివయ్యా జ్ఞాని స్థితి అంటే ఏంటి, బుడబొక్కల మాటలు కాదు. అసలు వస్తువు యొక్క వైభవం మనకు తెలియటండి. మనం నిజంగా దేశం అనుకోండి, అనుకోండి మాట వస్తుంది, దేశం చనిపోయినప్పుడు కంగారు పట్టడం న్యాయమే. నిజంగా మనం అయితే ఏముంది, ఏమి లేదు. ఆ దేశం ఏదో ప్రారంభం అనిపించడానికి వచ్చింది, ఏదో ట్రైనింగ్ అవ్వడానికి వచ్చింది. మన దేహము, మన మనస్సు, మన ఇంద్రియములు ఇవన్నీ స్వప్న సమానం. మనకు స్వప్నంలో కనిపించే దేహం ఎటువంటిదో, జాగ్రత్త అవస్థలో దేహం కూడా అంతే, అటువంటి అంతా సత్యమే. అంటే రెండు మనోకల్పితములు, ఈ దేహము మనోకల్పితము, ఆ దేహము కూడా మనోకల్పితము. అది కబీర్ చెప్తా ఉంటాడు. కబీర్ చెప్పే మాట ఏంటంటే, నీటిలోని చేపకు దాహం ఎక్కడుందన్నాడు కబీర్. అన్నాడు, నీటిలోని చేపకు దాహం ఎదగటం, అలాగే బ్రహ్మ నిర్వాణ స్థితి పొందిన వాడికి దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు. నీటిలోని చేపకే మంచినీళ్ళు అడుగుతున్నా, నీటిలోని చేప మనం మంచినీళ్ళు అడుగుతున్నా, అది ఎక్కడుంటే అక్కడ నీటి. అలాగే జ్ఞానం ఏ స్థితిని పొందాడో దాని స్వరూపమే సుఖం, స్వరూపమే శాంతి, స్వరూపమే ఉండటం. ఎడి చూసిన ఆనందమే, ఎడి చూసిన శాంతి. నీటిలోని చేపకి ఎడి చూసిన నీళ్లే, జ్ఞానికి ఎడి చూసిన ఆనందమే, ఎడి చూసిన సుఖమే, ఎడి చూసిన శాంతి. ఇప్పుడు మనం ఎందుకు ఈ పూజ జపము ధ్యానము చిత్తశుద్ధి కోసం, దేనికోసం, చిత్తశుద్ధి కోసం. ఆ చిత్తశుద్ధి మనకు వస్తే, చేతిలో డబ్బుంటే బజార్లో వస్తువు కొనుక్కోవడం ఎంత తేలికో, చిత్తశుద్ధి ఉన్న వాడికి మోక్షం కూడా సంపాదించడం అంత తేలిక. ఇప్పుడు కర్తృత్వం వల్ల నీకు దుఃఖం వస్తుంది. ఆ కర్త ఎవడు? ఆ కర్త ఎవడో విచారణ చేస్తేనే కానీ ఆ కర్త పోవడం. కర్తృత్వం నశిస్తేనే కానీ నీకు దుఃఖం నశించదు. నీకు దుఃఖ కారణం బయటకి లోపల ఉంది. ఎలా ఉంది? అహంకార రూపంలో ఉంది, కర్తృత్వ రూపంలో ఉంది. ఏంటి, ఏదో పొంగిపోతున్నా ధ్యేయం చేసి పొంగు. నీ ద్వారా ఏది జరిగినా ఈశ్వరుడికి తెలియకుండా జరగటం లేదు, నోరు మూసుకు పడి ఉండమన్నారు. నువ్వు దేనికి కర్త కదా, కర్త ఈశ్వరుడు. ఎవరు కర్త? ఎవరు? ఈశ్వరుడు. నువ్వేమనుకున్నావు? నేనే కర్త అనుకున్నావు. అక్కడి నుంచి మనిషి నేడు ఏదైనా అయితే వెంటాడుతుందో దుఃఖం నేను వెంటాడుతుంది. కర్త ఎవడు? ఈశ్వరు. కర్తురాజ్ఞే ప్రాప్తి చెప్పాలి. నా కర్త నువ్వు కాదు, అక్కడ కర్త అంటే కర్త ఈశ్వరుడు. కర్త యొక్క ఆజ్ఞను అనుసరించి ఫలం వస్తున్నాడు. ఆ కర్త మీరు కాదు, ఈశ్వరుడు. వాడి ఆజ్ఞ, వాడి ఆజ్ఞ ప్రకారమే ప్రతిదీ జరుగుతూ ఉంటాడు. ఆ కర్త మీరు అనుకుంటున్నారా? మన ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారని కంగారు పడుతున్నారు. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. కానీ ఒకటి, చచ్చిపోయిన వాళ్ళు బరువు మట్టి కొంచెం బతుకున్న వాళ్ళు మొయ్యాలి. అంటే అది ముసలాడు అయితే ఇబ్బంది లేదనుకోండి, కొంచెం కష్టపడి పనిచేసే వాళ్ళు చచ్చిపోయారనుకోండి, అప్పుడు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు పని మీరు చేస్తూ ఉండాలి. అంతే ఆది ఉంది, అది కూడా మీ దేహ ప్రారంభం. ఆ చచ్చిపోయిన వాళ్ళ పని మీరు చేస్తాంటే ఆడు చచ్చిపోయిన వాళ్ళ మీద నిజంగా నీకు గౌరవం ఉన్నట్టు. ఏడిస్తే గౌరవం ఉన్నట్టు కాదు. ఆడే పని మీరు చేస్తున్నారో చచ్చిపోయినాడు, ఆ పని మీరు, ఆ పని వాడు చేసిన పని విడిచిపెట్టకుండా మీరు చేస్తే వాడి మీద మీకు గౌరవం ఉన్నట్టు, కృతజ్ఞత ఉన్నట్టు. ఇవన్నీ ఎందుకు? చిత్తవృత్తి నిలకడగా ఉండటానికి, నిదానంగా ఉండటానికి పూజ, జపము, ధ్యానము ఇచ్చారు. రమణ మహర్షి గారు రెండు పాయింట్లు చెప్పారు. రెండు మార్గాలు మేము ముందు పెడుతున్నాం. ఒకటి విచారణ, ఆత్మ విచారణ మార్గం. రెండు శరణాగతి మార్గం. మాకు బాగా స్ట్రెంగ్త్ ఉంది. అసలు చదువు ఎందుకంటే మనం కాలేజీలో చదువుకున్నా, యూనివర్సిటీలో చదువుకున్నా ఎందుకంటే మన కాళ్ళ మీద మనం నిలబెట్టడానికి చదువుకుని, చతికి పట్టడానికి కాదు. అది చదువు ఎందుకంటే మనం చదువుకునేది మన కాళ్ళ మీద మనం నిలబెట్టడానికి చదువుకోవడం. చదివి చతికి పట్టడానికి యూనివర్సిటీలో డబ్బు ఖర్చు పెట్టి చదువుకోవడం మన కాళ్ళ మీద మనం నిలబెట్టడానికి చదువుకోవటం లేదు. చదువు అక్కర్లేదు. అది మన మన ఇంట్లో కూర్చుంటే మనం సరిపోదు. మళ్ళీ ఎక్కడ యూనివర్సిటీలోకి వచ్చి ఇంట్లో నిలబెట్టడం అని చతికి పడతానికి డబ్బంతా వేస్ట్. రమణ మహర్షి గారు రెండు సూత్రాలు చెప్పారు అక్కడ. నువ్వు సత్యమే, నువ్వు సత్యమే బ్రహ్మం. ఏ పదార్థానికైతే చావులేదు, అది నీవై ఉన్నావు. ఒకవేళ నువ్వు చచ్చిపోవడానికి నిజంగా ప్రయత్నం చేసి నువ్వు ఎలా చేస్తావురా అన్నారు బాబు. ఒకవేళ నిజంగా నువ్వు చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అనుకో, నువ్వు ఎలా చేస్తావు? చావులేని వస్తువుకు చచ్చే వస్తువు బతకదు. చావులేని వస్తువుకు చావు రమ్మన్నా రాదని. ఎవరు బ్రహ్మముకు చావు లేదు. నువ్వు ఎవరు అన్నారు? బ్రహ్మం అన్నావు. చచ్చిపోదాం చచ్చిపోదాం అనుకుని నీకు ఎలా సాధ్యం? సాధ్యం కదా, దానికి చావు లేదన్నారు. ఒకవేళ నిజంగా నీకు చచ్చిపోవాలనుకోండి, నిజంగా చచ్చిపోవాలనుకోండి, సాధ్యం కాదు, చచ్చిపోలేరని చెప్పారు. నువ్వు బ్రహ్మమై ఉన్నావు, దానికి చావు లేదు. అయితే నీకు అయి ఉన్నావు, దాని తాలూకు అనుభవం లేదు. నీకు దాని తాలూకు అనుభవం లేదంటే నువ్వు అదే ఉన్నావు. దాని తాలూకు అనుభవం, అనుభవం తెచ్చేవాడు, అనుభవాన్ని నీకు రావడానికి దానికి సహాయ సహకారములు అందించేవాడు గురువు. మళ్ళీ ఆ గురువు ఎవడనుకో అనుకుంటున్నావు? ఆ ఈశ్వరుడు ఎవడు అనుకుంటున్నావు? ఆ శివుడు ఎవడు అనుకుంటున్నావు? ఆ విష్ణు ఎవడు అనుకుంటున్నావు? నువ్వు బ్రహ్మ విద్య నీకు ఉన్నప్పుడు, బ్రహ్మ విద్య ఆ బ్రాహ్మణస్థితి పొందాలనే ఆ కాంక్ష ఉన్నప్పుడు, అది నిజమైనప్పుడు నీకు ఆ కాంక్ష. ఇప్పుడు ఇది ట్రూ డిజైర్, ఇప్పుడు ఇది లాయల్ డిజైర్, ఇప్పుడు ఇది ఫేక్ఫుల్ డిజైర్. నీకు ఆ కాంక్ష నిజమైతే, బ్రాహ్మణస్థితి పొందాలనే కాంక్ష, ఆ బ్రహ్మమే నీకు గురువు రూపం ధరించి వస్తాడు, ఈశ్వరు రూపం ధరించి వస్తాడు. ఆ స్వరూపం నీకు అనుభవంలోకి వచ్చే వరకు నీ మనసు ఆ డ్రైవ్ గెంటుకుంటూ వెళ్తాడు. వాడే అయ్యా, నీకు బ్రహ్మమే, బ్రహ్మమే ఆ గురువు రూపంలో వస్తాడు, ఈశ్వరు రూపంలో వస్తాడు. ఉన్నది ఒకటే, ఆడు నీకు ఆ బ్రహ్మము. దానికి ఆకారం లేదు. లోపల బ్రహ్మముకి నీకు ఆకారం లేదు. మనకు ఆకారాలకు ఇష్టపడి ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? ఆ బ్రహ్మముకు ఆకారం లేదు, మనకు ఆకారం మీద ఇష్టపడి ఉన్నాం. అయితే బ్రహ్మము ఆకారం ధరించి వస్తుంది. ఆకారం ధరించి వచ్చినప్పుడు కూడా అది ఆకారం కాదు. దాని ఇంగ్లీష్ లో ఫార్మ్లెస్ ఫార్మ్ అంటారు, ఆకారం లేని ఆకారం. అది ఆకారంగా రూపంగా కనిపిస్తుంది, కానీ దానికి రూపం ఉందంటే లేదు. దానికి రూపం ఉందంటే ఆకారం లేని. ఇప్పుడు ఇవి విష్ణు ఉన్నాడు, వాడికి ఆకారం కనిపిస్తాడు, వాడు ఆకారం లేని ఆకారం. శివుడు ఉన్నాడు, ఏదో ఆకారంగా వాడి శివుడు ఆకారం లేని ఆకారం. ఎందుకంటే నీ మనస్సుకి లోచూపు కలగజేయడం కోసం ఆకారం లేనిది ఆకారం ధరించి వచ్చింది కాబట్టి ఆకారం లేని ఆకారం నీకు వచ్చింది. ఫార్మ్లెస్ ఫార్మ్ వారి వరకు ఉపయోగించుకుంటున్నారు. ఆ నూరంచి వారది కాదని వారికి తెలుసు. నీకోసం వారు వచ్చారు. వారికి ఇక్కడ పనులు ఏమి లేవు. వారు జ్ఞానికి పని అంటే మనం ఎప్పుడు నవ్వితే ఆయన నవ్వుతాడు, ఏడిస్తే ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ధర్మరాజు చేత చిన్న అబద్ధం చెప్పించాడు. ఎవరు? కృష్ణుడు అబద్ధం చెప్పించాడు. ఏమిటి అబద్ధం చెప్పించాడు అనుకోకూడదు. ఆయన గమ్యం ధర్మాన్ని స్థాపించడం కోసం ఆ మాట చెప్పించాడు. ఆయన గమ్యం ఏంటంటే ధర్మాన్ని స్థాపించడం. అక్కడ అబద్ధం చెప్పడం కోసం అబద్ధం కాదు, ధర్మాన్ని స్థాపించడం కోసం. అది కృష్ణుడు యొక్క గమ్యం. అది మర్చిపోకూడదు, అది గోలు మర్చిపోకూడదు. అది మీకు నిజంగా చచ్చిపోదామని మీరు ఎక్కడ చేస్తారు? ఎవరు చచ్చిపోయే అవకాశం లేదు. మీరు ఏ పదార్థానికైతే చావులేదు మీరై ఉన్నారు. మీరు తెలుసున్నా లేదో తెలియకపోయినా అదే, కానీ తెలిస్తే సుఖం తెలియకపోతే దుఃఖం అంతే తేడా కానీ నీ తెలియకపోయినా అదే పదార్థమై ఉన్నారు. అయితే ఒకటి, ధర్మాన్ని ఆచరించకుండా మనస్సు అనగదు, సదాచారం లేకపోతే మనస్సు అనగదు, నువ్వు జపం చేసినా అనగదు. తర్వాత నువ్వు ఏ రూపానైతే జపం చేస్తున్నావో, ఏ రూపానైతే ధ్యానం చేస్తున్నావో, ఏ నామానైతే జపిస్తున్నావో, దాని మీద నీకు గౌరవం ఉండాలి, దాని మీద నీకు గురువు ఉండాలి. ఆ నామరూపాలు మన గమ్యానికి తీసుకెళ్తాయనేటువంటి ఆ విలువ నీకుంటేనే కానీ, ఆ బలం నీకుంటేనే కానీ నువ్వు చేరలేదు. ఇక్కడ రెండు భాగాలు చెప్పారు భగవాన్. అది ఇక్కడ ఒకటి రెండు భగవద్ అనుభవం పొందడానికి ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా మనకు అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఒకటి విచారణ మార్గం, రెండు శరణాలు. మీకు బాగా కొంతమంది బాగా ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఎక్కువ ఉంటుంది. నీకు భగవాన్ చెప్పేది ఏంటంటే, నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉంటే నీకు మనోబలం ఉంటుంది, కొంతమందికి మనోబలం ఉంటుంది, అది విచారణ మార్గమే మంచిది. నీకు మనోబలం లేదనుకోండి, కొంతమందికి మనోబలం తక్కువగా ఉంటుంది, కొంతమందికి మనోబలం ఎక్కువగా ఉంటుంది, జన్మాంతర సంస్కారాన్ని బట్టి. అలాగే మన నాయకులు సర్దార్ పటేల్ గారిని ఒక రెండు వరకు ఆయన ఆయనకి నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు, డెసిషన్ మేకింగ్ అంటారు. ఆయనకి ఏదైనా లాభం వచ్చినా పొంగిపోరు, నష్టం వచ్చినా తట్టుకుంటారు. వాళ్ళకి ఏదో ఒక నిర్ణయం ఉండవు, నిర్ణయం చేసే శక్తి ఉంటుంది వాళ్ళకి, డెసిషన్ తీసుకునే శక్తి. అంటే ఇది భగవాన్ చెప్పేది ఏంటంటే, మీకు మనోబలం కనుక ఉంటే విచారణ మార్గమే మంచిది. మీకు మనోబలం తక్కువగా ఉందనుకోండి, ఈస్టర్డ్ ఒకడు ఉన్నాడు, ఆయన పాదాలు పట్టుకుని మనం ఒడ్డుకెళదాం. మీకు నదిలో ఈదే శక్తి ఉంటే నది ఈదికి వెళ్ళిపోండి, ఈదే శక్తి లేనప్పుడు మీరు పడవలో కూర్చుని నది దాటండి. మీకు మనోబలం లేనప్పుడు, మీ అంతా మీరెవరో మీరు తెలుసుకునే శక్తి మీకు లేనప్పుడు, ఈశ్వరుని ఆరాధించండి, ఈశ్వరుడు పాదాలను పట్టుకోండి, ఆయన పాదాలను ఆశ్రయించి శరణాగతి చేసి మీరు భగవద్ అనుభవం పొందండి. ఈ మార్గం అయినా సరే, ఆ మార్గం అయినా సరే, అంటే విచారణ మార్గం దాన్ని ప్రిపేర్ మైండ్కి డిజర్వ్ రావడం తక్కువ మంది ఉంటారు. శరణాగతి మార్గంలో ప్రయాణం చేసిన తర్వాత విచారణ మార్గం కంటే శరణాగతి మార్గం కొంచెం తీయగా ఉంటుంది. మామూలుగా విచారణ మార్గం కానీ ఏదో సపోర్ట్ కనిపిస్తూ ఉంటుంది, కృష్ణుడు రాముడు శివుడు ఏదో సపోర్ట్ కనిపిస్తూ ఉంటుంది, ఏదో రూపం సపోర్ట్ ఉంటుంది, నామం సపోర్ట్ ఉంటుంది, స్వీట్ స్వీట్ గా ఉంటుంది, చేదు చేదుగా ఉండదు. మామూలుగా మరి తర్వాత మనకి ఏదో ఆకారం కనిపిస్తూ ఉంటుంది, ప్రజెంట్ ప్రజెంట్ గా ఉంటుంది. ఈ విచారణ మార్గంలో అన్ని నువ్వే, అన్ని పత్రాలు నువ్వే పోషించుకోవాలంట. అంటే నీకు ఏ మార్గం నచ్చితే మార్గంలో ప్రయాణం చేయండి, కానీ విచారణ మార్గం కంటే శరణాగతి మార్గంలో కొంచెం ప్రజెంట్ గా ఎక్కువగా ఉంటుంది, స్వీట్ స్వీట్ గా ఉంటుంది. ఏది శరణాగతి మార్గం మీకు ఏది ఇష్టమైతే అది. 1000 సంవత్సరాలు పోరాడిన తర్వాత గయ్యేంద్రుడు అప్పుడు శరణాగతి చేశాడు మహావిష్ణు. అది ఉడిగిపోయిన తర్వాత, ఉన్నాయన్నీ ఉడిగిపోయిన తర్వాత, రక్తదిగి తగ్గిపోయిన తర్వాత అప్పుడు శరణాగతి చేశాడు. ఉన్న ఆధారాలు ఉడిపోయిన తర్వాత అప్పుడు శరణాగతి వస్తుంది మనకు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, అన్ని బాగుంటే మేము దేవుని ప్రార్థించం, మాకు అలవాటు లేదు. అసూయపడే అలవాటు ఉంది కానీ దేవుని ప్రార్థించే అలవాటు లేదు. అన్ని బాగుంటే నేను దేవుని ప్రార్థించడం, ఉడి అన్ని ఆధారాలను ఊడిపోయిన తర్వాత నేను ప్రార్థించే అలవాటు ఉంది. కొన్ని ఊడిపోయిన తర్వాత ప్రార్థిస్తున్నాం కదా, అందుకే పోనీ ఇప్పుడైనా ప్రార్థిస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించి మా పొరపాట్లు ఏమంటే క్షమించి మాకు మోక్షాన్ని ఇవ్వండి అని. అన్ని బాగుంటే ప్రార్థించడానికి, అన్ని బాగుంటే ప్రార్థించు ఈ మనుషులను కాదని నీకు అదంతో కొంత తెలుసు కదా, ఆ బాప్త మనుషులు మేము కాదని అని ఊడిపోయిన తర్వాత మీదకి వస్తాం మేము. నాన్నగారు ఉపన్యాస మీరు ఎందుకు వెళ్తున్నారు, ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు, వాళ్ళకి ఎక్కడో మొట్టికాయ తగిలేక మీకంటే ఎక్కువసార్లు వస్తారు. వాళ్ళకి తగలాలి ఎక్కడో మొట్టికాయ, వాళ్ళకి సరిగ్గా ఎక్కడో మొట్టికాయ తగులుతున్నాడు. మీరు ఒక మీటింగ్ వస్తే వాళ్ళు 4 మీటింగ్లకు వచ్చేస్తారు, ఎప్పుడు ఆ మొట్టికాయ తగలేక. అంటే మొట్టికాయ తగిలితేనే కానీ వాళ్ళకి బుద్ధి రాదు, కొంతమందికి మొట్టికాయ అక్కర్లేకుండా బుద్ధి వస్తుంది. అదే అన్ని బాగుంటే అరుణాచల్ వేస్తారు, అన్ని బాగుంటే నేను ప్రార్థించే అలవాటు మాకు లేదు. మాకు అలవాటు లేదంటే అసలు అలవాటు లేకుండా లేము, అసూయపడే అలవాటు ఉంది. అసలు అలవాటు లేని వాళ్ళు ఏం కాదు మేము, అసూయపడే అలవాటు మాటకు నేర్చుకున్నాం. బొద్దలు ఉన్నప్పుడు రాము, బొద్దలు కరిగిపోయే వస్తాం, బొద్దలు ఉన్నప్పుడు బొద్దలు ముద్దులు అనుకుంటాం. మా బొద్ద మాకే ముద్దు కింద కనిపిస్తూ ఉంటుంది, బొద్దంతా కరిగిపోయాక సిద్ధమవుతాం మీ దగ్గరికి. మనం ఇప్పుడైనా వచ్చాం కదా, మమ్మల్ని ఆశీర్వదించేవారు, ఇప్పుడైనా మోక్షం ఇవ్వాలి. ఇంకేదైనా అన్ని ఊడిపోతేనే కానీ నేను ఆశ్రయించి బుద్ధి మాకు లేదు, మీరేం చేస్తాం అలా తయారే ఉన్నాడు. మా బుద్ధి అటువంటిది, మేము పొందిన ట్రైనింగ్ అటువంటిది. సరే ఇది ఏమంటున్నాడంటే, మంత్రం చెప్పుకుంటున్నాం కదా శరణాగతి మార్గంలో, మీరు మంత్రం చేసినప్పుడు ఇష్టంగా చేసుకోవాలి. తర్వాత ఈ మంత్రాలు అనవసరమైన తలంపులు, ఉపయోగం లేని తలంపులు మంత్రం ఆపిచేస్తుంది. మనకు అవసరమైన తలంపులు వస్తాయి, ఉపయోగం లేని తలంపులు వస్తుంటది. ఇంకోటి, మనం ఈ మూడాటిలో జాగ్రత్తగా ఉండాలి. ఇదే సాధనలో గమ్యం. మనకు వచ్చే తలంపుల విషయంలో, నోటితో మాట్లాడే మాటల విషయంలో, చేతితోడు చేసే పనుల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. అంటే భగవాన్ ఏం చెప్పారంటే, మంచి తలంపులు తెచ్చుకుని బాగుపడి నీ చేతిలో ఉంది, చెడు తలంపులు తెచ్చుకుని పాడైపోయి నీ చేతిలో ఉంది, అది నీ చేతిలో ఉంది, ఇది నీ చేతిలో ఉంది, నువ్వు ఆలోచించుకోమని చెప్పారు. మంచి తలంపులు వస్తుంటే బాగుపడతావు, చెడు తలంపులు వస్తే పాడవుతావు. నీకు ఏ తలంపులు వస్తాయో నువ్వు చూసుకో, అది నీ చేతిలో ఉంది. నీ మనస్తో నువ్వు విరోధం పెట్టుకోవద్దు, నీ మనస్తో నువ్వు స్నేహం చేసుకుని అభివృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేసుకో. ఎప్పుడూ చేయక్కర్లేదు, కొంత దూరం నువ్వు ప్రయత్నం చేస్తే తర్వాత ఈశ్వరుని దయ అందుతుంది, అప్పుడు ప్రయత్నం లేని స్థితిని పొందుతావు. అప్పుడు ఎఫర్ట్ చేస్తే ఎఫర్ట్లెస్ స్టేట్ కి వెళతావు. సరే వీడేం అడుగుతున్నాడంటే, నేను జపం చేసుకుంటున్నానండి, కానీ మనసులో అనుకునే అలవాటు లేదు, గట్టిగా చేస్తా ఉంటానని చెప్తున్నాడు. ఆ పక్కన చోటు నిద్ర పట్టిన పక్క వాళ్ళు కూడా గట్టిగా చేసుకునే అలవాటు. కొంతమంది టీవీలు గట్టిగా పెట్టేస్తారు, ఆ పక్కోళ్ళు నిద్ర ఉన్నారు, ఆ పక్కోళ్ళు నిద్ర చెడిపోతాం అనుకోవడం వాళ్ళకి తెలియదు. ఆ పక్కన చోళ్ళకి గట్టిగా అంటాం అలవాటు అండి, నెమ్మదిగా అంటాం అలవాటు లేదు, రామారామాన మనసులో అనుకునే అలవాటు లేదు, పైకనే అలవాటు ఉంది. మనసుగా చేసుకుంటే చేసుకోలేకపోతున్నాను. అంటే భగవాన్ ఎవరంటే దాని వల్ల ఏమైనా లాభం ఉంటుందా ఏంటంటే, నువ్వు ఎలా చేసుకున్నా మనసులో నీ అలవాటు నేది, నువ్వు మనసులో చేసుకున్నా పైకి చేసుకున్నా దానివల్ల మనసు నిర్మలమవుతుంది, చేసుకో మానవ్యం చెప్తారు. కానీ పైకి నోటితోడు చేసి జపం కంటే మనసుతోడు చేసి జపం ఎక్కువ లాభదాయకం, ఎక్కువ నిశ్చలంగా ఉంటుంది, ఎక్కువ నిర్మలంగా ఉంటుంది, ఎక్కువ ఏకాగ్రతను కలగజేస్తుంది. ఇంకో ఇందులో రహస్యం ఏం లేదు, మీకు ఏకాగ్రత గురించి మోక్షం వచ్చేస్తుంది. ఆ ఏకాగ్ర మీ మనసుకి పవిత్రత లేకుండా, మీ మనసుకు యోగ్యత లేకుండా ఏకాగ్రత కుదరదు. ఏకాగ్రత ప్రహ్లాదు లాంటి ఏకాగ్రత రావాలన్నమాట. ఏకాగ్రతలో ప్రహ్లాదుకి మించిన వాడు లేదు. మీకు ఏకాగ్రత వస్తే 24 గంటలు 24 క్షణాల కింద పెడదు. 100 సంవత్సరాలు బతికితే 100 సంవత్సరాలు బతికే అప్పుడు వెళ్ళిపోయింది, 100 క్షణాల కింద వెళ్ళిపోతుంది. రాత్రి మీకు బాగా నిద్రపడితే 8 గంటల టైము 8 క్షణాల కింద వెళ్ళిపోతుంది. నిద్రపట్టకపోతే 8 గంటలు 80 గంటల కింద ఉంటుంది. అయితే నీకు భగవాన్ ఏం చెప్తున్నారు, నువ్వు జపం చేస్తంటే నువ్వు జపం చెయ్యి, నిర్మలంగా చెయ్యి, రామనామం కృష్ణనామం శివనామం నీకు ఏది ఇష్టమైతే అది నీకు ఇష్టంగా చెయ్యి, నీకు ఇష్టంగా చెయ్యి. దానివల్ల ఏంటి, నువ్వు ఇష్టంగా చేస్తే ప్రేమగా చేస్తే ఒకటి జీవితంలో ప్రేమ ఉండాలి, ప్రేమ లేని జీవితాలు వ్యర్థాలి. ఆ భగవంతుడితో మనకు అనుబంధం కలగజేసేది ప్రేమ. కొంతమంది కొన్ని చెట్లు ఉంటాయి, ఆకులుండవు పళ్ళు, పళ్ళు లేకపోయినా పర్లేదు, ఆకులున్నా పర్లేదు, ఆకులుండవు పళ్ళు ఎండిపోయి ఉంటాయి చెట్లు, కొంతమంది మనుషులు అంతే. అందులో పళ్ళు ఉండక్కలు, ఆకులున్నా పర్లేదు, ఎండిపోయి ఉంటారు. ప్రేమ లేని జీవితాలు అలా ఉంటాయి. కొన్ని చెట్లు మీరు చూడండి, పళ్ళు ఎక్కడ ఆకులు కూడా ఉండవు, ఎప్పుడు ఎండిపోయి ఉంటాయి. కొంతమంది మనుషుల జీవితాలు కూడా అంతే. ఆ ప్రేమ అనేది ఎలా ఉంటుందో తెలియదు, ఆప్యాయత అనేది ఎలా ఉంటుందో తెలియదు. ఇంకోటి నీకు నీకు ప్రేమ లేకపోతే ఈస్తడి మీద నీకు భక్తే కలగదు. అసలు మనకు ప్రేమ లేదా, ఎంతో కొంత ప్రేమ లేదనుకోండి, ఈస్తడి మీద భక్తి కలగదు. అసలు భక్తి లేకపోతే ఆయన పొందుదామనే ఆకాంక్ష రాదు. అసలు ఆయన తెలుసుకుందామనే కాంక్ష కూడా ఉదయించదు, ఆ డిజైర్ కూడా ఉదయించదు. అంటే మీరు మంచి కర్మలు చేశారనుకోండి మంచి ఫలితాలు వస్తాయి, అనుభవిస్తే కాలంలో పోవచ్చు. మంచి కర్మలు చేశారు ఏమొస్తుంది, పుణ్యం వస్తుంది, అనుభవిస్తే పోతుంది. నువ్వు ఎన్ని గొప్ప కర్మలు చేశాను, ఆచార్యులు వారు ఏమన్నారంటే, శంకరాచార్యులు వారు ఎన్ని గొప్ప కర్మలు చేసినా నీకు మోక్షం రాదు, ఒక జ్ఞానం వల్లే వస్తుంది అన్నారు ఆచార్యులు వారు. మంచి కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే మళ్ళీ అనుభవంలోకి వస్తుంది, అనుభవించు. ఎంతసేపు అనుభవిస్తావు నువ్వు, నీకు తింటానికి తిండుందని ఏమైనా 1 సంవత్సరాలు బతుకుతావా? నువ్వు మంచి కర్మలు చెయ్యి, మంచిది దానివల్ల, దాన్ని బట్టే నీకు మోక్షం రాదు, జ్ఞానం వల్ల వస్తుంది. మంచి కర్మలు చేయటంలో చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి వల్ల జ్ఞానం వస్తుంది. కానీ నీకు చిత్తశుద్ధి లేకుండా జ్ఞానం రాదు. నీవు జపం చేయటం వల్ల ఇతర తలంపులు నీకు అక్కడ విసిలేస్తారు, సాగిపోతాయి, నీకు ఉపయోగం లేని తలంపులు ఆగిపోతాయి. మనకు ఒకసారి ఏమవుతుందంటే, మనకు వచ్చే తలంపులు మనకి ఉపయోగపడవు, మన ఇంటికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు. నువ్వు జపం చేయటం వల్ల యూస్లెస్ థాట్స్, ఉపయోగం లేని థాట్స్, వేయిన్ డిజైర్స్, ఉపయోగం లేని తలంపులన్నీ ఆగిపోతాయి. నీకు జపం చేయగా చేయగా, ఇష్టంగా జపం చేయగా చేయగా ఆగిపోతాయి. ఆ జపం చేయగా చేయగా నువ్వు సన్మార్గానికి లోపల జపం, నువ్వు ఏ దేవత అయితే ఆరాధిస్తున్నావు, ఏ దేవత రూపాన్ని అయితే నువ్వు ఆరాధిస్తున్నావు, ఏ దేవత యొక్క నామాన స్మరిస్తున్నావు, ఆ జపం నిన్ను సన్మార్గానికి తిప్పుతుంది, సన్మార్గం చూపిస్తుంది. అంటే దుర్మార్గంలో ఉన్న మనిషిని జపం చేయగా దుర్మార్గంలో ఉన్న మనిషికి సన్మార్గం చూపిస్తుంది. ఏదో జపం దుర్మార్గంలో ఉందనుకోండి, మన మనస్సు ఆ మనస్సులోంచి, ఆ దుర్మార్గం మనస్సులోంచి విడదీసి సన్మార్గానికి దారి చూపిస్తుంది జపం. అంటే జపం వల్ల కూడా ప్రయోజనం ఉంది. నువ్వు శ్రద్ధగా చేస్తే, భక్తిగా చేస్తే, ఆ దేవత మీద నీకు నమ్మకం పెట్టుకుని చెయ్యాలి. అలా చేస్తే నీకు మంచి సన్మార్గం కలుగుతుంది, సన్మార్గానికి దారి తీస్తుంది. అంచేది నువ్వు ఏది చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, ఒక మంచి మాట మాట్లాడినా, ఒక మంచి పని చేసినా, అది వృధా పోనివుడే ఈశ్వరుడు అంటున్నాడు. ఒక మంచి మాట మాట్లాడామనుకో, ఒక మంచి రచన చేసావనుకో, నీకు కరుణ ఉందనుకో, అందరూ బాగుపడాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలనే తలంపులు నీకు వస్తాయనుకో, ఇది కరుణా హృదయం అనుకో. ఆ కరుణా నీ హృదయంలో కరుణా హృదయుడు అనుకో. నువ్వు మంచి మాట చెబుతున్నావు అనుకో, మంచి రాస్తున్నావు అనుకో, మంచి చేస్తున్నావు అనుకో, నువ్వు జపం కూడా చేస్తున్నావు అనుకో, ధ్యానం కూడా బాగా చేస్తున్నావు అనుకో, ఈ మంచి పనులు చేస్తా అంటే ఇందులో ఏ పని కూడా వృధా పోనే కూడా నీకు ఇచ్చే పరిస్థితి నీకు ఇస్తాడు ఈశ్వరుడు అంటున్నారు. బాబు ఏది వేస్ట్ అవ్వదు, ఏది వేస్ట్ అవ్వదు. ఒకవేళ నువ్వు చెడ్డ చేస్తావు అనుకో, ఆ చెడ్డ వేస్ట్ అవ్వడు, అది నీకు ఎక్కడో ఏదో జన్మలో నీకు అది ఆ కర్మఫలం అనుభవంలోకి వచ్చేలాగా చూడు, అది వేస్ట్ కానీ ఉండటం. పైగా భగవంతుడు ఎలా ఉంటాడంటే పిసనాడు వాడి కింద ఉంటాడటం. ఈ పిసనాడాలు చచ్చిపోతేనే కానీ వాళ్ళ మొలతాను తాళం మనం తీసుకునేవారు, వాళ్ళు మొలతాను తాళం చేయడం ఉంటాయి వాళ్ళు మనకు, వాళ్ళు చచ్చిపోయాక మనం ఆ తాళం చేసి తీసుకోవాలకుండా అది తినేవారు. అంటే అందరికంటే పెద్ద దానం చేసేటంటే పిసనాడు ఎవరు ఒకసారి చేసేస్తాడు, అందరికంటే పెద్ద దానం చేసేవాడంటే పిసనారు వాడు దాసి దాసించాడు, ఎవరు ఒక్కడికి నేస్తాడు అంటే పెద్ద దానం వాడితే అది ఇంకా 2 రూపాయలు ఇవ్వడండి, ఎవరికి ఒక్కడికే పెద్ద దానం చేసేస్తాడు. అయితే చచ్చేది మనం కనిపెట్టుకుంటాడు, ఆ దగ్గర ఎవరికి ఉంటే అది క్యాన్సర్. అంటే మీ పిసనారావుని కూడా తక్కువ అంచనేది, పెద్ద దానం చేస్తా ఆకలి చేస్తాడు, ఎవడో ఒక్కడికి నేస్తాడు ఆ పిసనారావుడు, ఆడు కూడా తక్కువ అనుకోకుండా మీరు అది పెద్ద దానం, పెద్ద దానం ఆడే చేస్తాడు. అయితే మనం కనిపెట్టుకుంటాం, కనిపెట్టుకుంటే గౌకున్నాడు ఆ తాళం చేయబడి కానీ చచ్చిపోయినా ప్రాణం పోయినా తాళం చేయలేదు. ఇందుకు భగవాన్ ఏం చెప్తున్నారంటే నువ్వు అక్కడ మంచి చేస్తే మంచి, తాళం చేయి బాధిస్తే తాళం చేయి బాధ వస్తే ఏదో చేసుకుని, నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఏదో జనంలో పరిచయం నీకు వస్తుంది. మంచి పోనవాడు ఈశ్వరుడు పిసినారు వాడు అంతకు నేను చెప్తాడు. ఎందుకు పిసినారు వాడు ఎవడండి ఈశ్వరుడు? ఆయన పెద్ద పిసినారు వాడు అటండి. ఎందుకు పిసినారు వాడు అటండి? నీకు ఏదైనా మంచి తలం పుస్తే జాతి పెట్టి ఉంచుతాడు అంటే నువ్వు పైసలు కూడా పోనవాడు, ఏదైనా చెడు తలం పుస్తే అది జాతి పెట్టి ఉంచుతాడు. నువ్వు ఏదైనా మంచి పని చేస్తే అది పని, మీరు ఏదైనా జపం చేసి పుణ్యం సంపాదించుకుంటున్నారు అనుకోండి అది జాతి పెట్టి ఉంచాను. అంటే ఏ తలంపు పోనవాడు మీరు ఏదైనా చెడు మాటలు మాట్లాడాలంటే అయ్యే జాతి పెట్టి ఏదో జన్మలో మిమ్మల్ని అనుభవింపు చేయకుండా మిమ్మల్ని విడిచిపెట్టడు. అది పెద్ద పిసినారు వాడు ఈశ్వరుడు పిసినారు వాడు. మీరు ఏదైనా మాట మాట్లాడితే ఏదైనా తలంపు వచ్చినా చేసి ఏదో జన్మలో మీరు వినిపిస్తాడు, గ్యాస్ పెట్టించాడు. ఈ లోపల ఈ లోపల ఏం చేస్తాడు అంచేత ఏంటంటే పెద్ద పిసినారు వాడు ఎవడు ఈశ్వరుడు. అంచేత నీకు మంచి చేసినా నీకు వస్తుంది, చెడు చేసినా నువ్వు ఏం చేస్తే అదే నీకు ఎదురు వస్తుంది. కానీ నీ చేయి నీకు ఎదురు ఏ జన్మలో కూడా నీకు ఎదురు రాదు. కొన్ని ఏదో ఎదురొచ్చింది కదా భగవాన్ ఏం చెప్తారంటే ఇంకా అయిపోయింది అయిపోయింది ఏదో ఎదురు వస్తుంది కదా. ఆ ప్రారంభాన్ని సంతోషంగా అనిపించే ప్రారంభం పోతుందంట. ఈ దేహానికి ఏదో ప్రారంభం ఉంటే విశుద్ధి అనుభవించకు సంతోషంగా అనిపించే ప్రారంభం. మా కోడలు మంచిది కదా నిజాలు చెప్పిన ప్రయోజనమే, ఆ కోడలను ఇంటికి కేటాయించారు. మతగాల మంచిది కదా అని చెప్పిన లాభం లేదండి. ఈశ్వరుడు కేటాయించాడు. ఇవన్నీ అనవసరం, ఇవన్నీ బుడబొక్క మాటలు అనవసరం. ఇనికి ఇంటికి ఎవరైతే కేటాయిస్తాడో ఈశ్వరుడు కేటాయి ఖచ్చితంగా కేటాయిస్తాడు, కరెక్ట్ గా కేటాయిస్తాడు. మన కేటాయించడంలో కూడా చాలా జాగ్రత్తగా పెద్ద అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. అయ్యి ఈశ్వరుడు కృష్ణాడు వాడు అయ్యా నీకు చెడు జలంపు వస్తున్నాడు ఏదో జన్మలో దానికి సమాధానం చెప్పాలి, ఏదో చెడు మాట మాట్లాడేందుకు ఏదో జన్మలో సమాధానం చెప్పాలి. మంచి చేసినంతే చెడు చేసిన ఎత్తుకు ఎత్తు వడ్డీ చూసారో అనుభవించాలి. ఇదంతా మనసుకు సంబంధించిన విషయాలు, దేహానికి సంబంధించిన విషయాలు. లోపల బ్రహ్మముకి ఏమి లేదు, ఇది అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్. లోపల బ్రహ్మముకి ఆ సత్య వస్తువుకి నగ్న వస్తువుకి ఆ వస్తువు పుట్టదు. పుట్టడానికి పుట్టిన దానికి పాపం ఏంటి పుణ్యం ఏంటి? అది పాప పుణ్యాలు మనసులో ఉన్నాయి, పాప పుణ్యాలు మనసులో ఉన్నాయి. అది మనసు అనుకుపోతే ఏం లేదు. మనసు ఎప్పుడు అనుకుంటు నువ్వు, మనసు ఎప్పుడు అనుకుంటు నీకు? ఎవడంది సేవడం దట్ని అది చేశాను, అది సాధించాను, ఇది సాధించాను. ఇటువంటి మాటలు వదిలేస్తే నిర్మలంగా ఉంటే మనస్సు అనుకుంటుంది. అలా కర్తృత్వం కానీ వాడికి దుఃఖం లేదు. అయితే నువ్వు కర్తృత్వంతో చేస్తే అహంకారంతో నువ్వు కనుక పని చేస్తే ఎత్తికెత్తి అనిపించాలి. అహంకారం రహితంగా చేసేవాడు ఏది నిన్నంట పుణ్యం అంటదే పాపం. అయితే నువ్వు అది కాదు అయ్యా, నువ్వు వికాసం పొందడం చూసుకో, మనసు వికాసం పొందాలి. కొంతమంది పదాంశస్తుల నేళ్ళలో ఉంటారు, చిన్న చిన్న మనస్సులు కృష్ణాల దీపాలు మెరిగే ఆడకంట. కొంతమంది గురుసుగా ఉంటారు, ఎంత వికాసంగా ఉంటారు, ట్యూబ్లైట్ వెళ్ళినట్టు వెళ్తూ ఉంటారు. ఆ లోపల వికాసం ఉన్నవాడు, జ్ఞానపడ. ఇప్పుడు ప్రపంచంలో అనేక మంది ధనవంతులు మరి రామకృష్ణ పరమహంస గారిని ఆరాధించడం ఏంటి? మనం సంవత్సరానికి 1,000 కోట్ల ఆదాయం వచ్చేవాళ్ళు ఉన్నారు, రామకృష్ణ పరమహంస గారిని ఆరాధించడం ఏంటి? గాంధీ గారి చుండుగొట్టు కట్టుకుని కాలక్షేపం చేశాడు, గాంధీ గారిని ఆరాధించి గౌరవించడం ఏంటి? మనం లోపల వికాసం అన్న వైభవం జ్ఞానప్రదం. అయితే నువ్వు ఉచ్చరి నువ్వు జపం ఉచ్చారణ చేస్తున్నావు, జపం ఉచ్చారణ చేస్తున్నావు, అది మంచిదే. నెమ్మదిగా మానసిక జపం ఆలోచించుకో. అంటే పైకి చదివే వాళ్ళ కంటే లోపల చదివితే ఇంకా మంచిది. అంటే ఎనర్జీ వేస్ట్ కాదు. మనం ఇంట్లో పిల్లలు కూడా పైకి చదువుతారు, చిన్నప్పుడు తర్వాత మనసులో చదువుకోవడం అలవాటు. అంటే దానివల్ల ఏమిటంటే ఎనర్జీ వేస్ట్ కాదు. తర్వాత జపం చేసేటప్పుడు మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అందులో మనస్సు కలవాలి, ప్రాణం కలవాలి. మనసు మనం ఏ నామం అయితే చేస్తున్నామో ఆ నామం చేసేటప్పుడు ఆ నామం మనకు అమృతచిన్యంగా ఉండాలి. ఆ నామం ఎలా ఉండాలి? అమృతచిన్యంగా ఉండాలి. అది మన మోక్షాన్ని పొందటానికి ఒక గేట్ లాంటిది ఆ నామం. ఇప్పుడు రేవు చూడండి, ఏదో రేవు జీవితం చెల్లెలో నీళ్లు కావాలంటే, అలాగే మోక్ష సుఖం పొందడం కోసం ఒక రేవు లాంటిది ఆ నామం, ఆ రూపం. అంటే మీరు ఆ నామాన్ని రూపాన్ని ఇది మనసుగా చేసుకుంటే నోరు తోడుచుకుని గట్టిగా చేసుకుని ఇబ్బంది లేదు. మీరు మానసిక జపం మంచిది. అంటే మానసిక జపం చేయగా చేయగా మీకు జ్ఞానస్థితి కలుగుతుంది. మనస్తోటి మీరు జపం చేయగా చేయగా ఏదో చేయగా ఏమవుతుంది? జ్ఞానస్థితి కలుగుతుంది. అంటే జపం చేయగా చేయగా మీ మనస్సు ఏమవుతుందంటే, జపం చేయగా చేయగా ఒకే తలంపు మీద మనస్సు నిలబడి ఉంటాం. ఏదో తలంపులు అన్నీ పోతాయి. మీరు ఏదో జపం చేస్తున్నారనుకోండి, అది కూడా ఒక తలంపే. ఆ తలంపు మీద మీ మనస్సు నిలబడి ఉంటుంది, మిగతా తలంపులన్నీ ఆగిపోతాయి. అప్పుడు ఈ తలంపు గట్టిపడుతుంది. ఈ తలంపు ఏం చేస్తుందంటే ఆ తలంపు తలంపుగా ఉండదు, అది మిమ్మల్ని వరదల్లోకి తీసుకుపోతుంది. వరదల్లోకి తీసుకెళ్ళి అది కూడా అనిపోతుంది. అది జప సాధన. ఏం సాధన అది? జ్ఞాన సాధన, జప సాధన, పూజ సాధన, విచారణ సాధన. అది కూడా విచారణ సాధన. భగవాన్ ఏమంటారంటే, ఈ జపం చేస్తున్నారు మంచిదని చేయండి, అది కూడా శరణాగతి మార్గం. మరి విచారణ మార్గం మధ్య మధ్యలో ఏంటి? అది జపం చేసేది చెప్పి ఎవరని? జపం ఎవరు చేస్తారు? శరీరం చేయదు, ఎవరైతే లోపల చేయడం చేయదు, బ్రహ్మము చేయదు. వాళ్ళు చేయడానికి వారికి తప్పించి రెండు వారు ఉండరు వారికి. భగవాన్ అంటారు బంగారం ఆభరణం కాదు, బంగారం మీదకి ఆభరణం కాదు, కానీ ఆభరణం బంగారం లేకుండా రాదు. శరీరం దేవుడు కాదు, దేవుడు లేకుండా శరీరాలు రావు. సాధన అంటే ఏం లేదు, మనసు శరీరం వైపు జరుగుతుందా బ్రహ్మ వైపు జరుగుతుందా అది చూసుకోండి. మీరు జపం చేయండి, మీరు జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయండి, ధ్యాన మార్గంలో ప్రయాణం చేయండి, కర్మ మార్గంలో ప్రయాణం చేయండి, ఉపాసన మార్గంలో ప్రయాణం చేయండి, ఏ మార్గంలో ప్రయాణం చేయండి, లోపల మీకు మనసు తెలుస్తాను కదా, దేవుడి మాట అటించండి, బ్రహ్మ మచించండి, మనసు తెలుస్తాను కదా, మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ ఊహలు, మీ సంకల్పాలు అనే మనసులో ఉన్నాయి కదా, మీ సాధన ఎప్పుడు సక్సెస్ అవుతుంది, మీ మనసు శరీరం వైపు జరుగుతుందా, చనిపోయే శరీరం వైపు జరుగుతుందా, చావులేని బ్రహ్మ పదార్థం వైపు జరుగుతుందా, ఎటు ప్రయాణం చేస్తాను మీ మనసు అది చూసుకుని, అది సాధన యొక్క గమ్యం, అది ఎటు తట్టుకుంటాను మనసు, ఈ వేల ఉండి రేపు నశించే దేహం వైపుకి వెళ్తండి, బ్రహ్మ పదార్థం వైపుకి మనసు వెళతాను, అది చూసుకోండి సాధనలో, అది నేను మీకు కావలసింది. అంటే మీ ఆలోచన అస్తవ్యస్తంగా ఉండకూడదు, అంటే మీకు ఇష్టమైన దేవతను మీరు ఆరాధించకూడదు. ఎవరు ఇందులో రాజీ పడక్కలు, మీకు రాముడు అంటే ఇష్టం అనుకోండి, రామాయణంలో వాల్మీకి చెప్తాడు రాముడి కంటే, రాముడి రూపం కంటే, రాముడి కంటే కూడా రామనామం గొప్పదక్షుడు అంటాడు. అంటే రామనామాన్ని తారక మంత్రం అంటారు, మిమ్మల్ని తరింపజేసే మంత్రం తారక మంత్రం. విష్ణు సహస్రనామాలు వెయ్యి చదివే బదులు ఒక రామనామం చేసిన ఫలితం సమానం అని, దాని తారక మంత్రం తరింపజేసే మంత్రం. రాముడి కంటే, రాముడి శరీరం కంటే, రాముడి కంటే, రాముడి రాజ్యం కంటే, అన్నిటికంటే ఏది గంపది, రామనామం గొప్పది. దాని నామ సిద్ధాంతం అంటారు. ఏం సిద్ధాంతం అది? నామ సిద్ధాంతం. మీకు నామం మీద నిలువ ఉన్నప్పుడు, నామం మీద గౌరవం ఉన్నప్పుడు నామం ద్వారా కూడా మీరు తరిస్తారు. అయితే విసుగు రాకూడదు, మన చేతులని పని బాగా చేయాలి, కానీ ఎదురు చూసినట్టు ఉండకూడదు. మోక్షం ఎప్పుడు వస్తున్నారు, మోక్షం ఎప్పుడు వస్తున్నాయి అలా కనిపెట్టుకుంటుంది. అంటే నీకు అజ్ఞానం నశించినప్పుడు, అహంభావం నశించినప్పుడు, దేహాభిమానం నశించినప్పుడు, శవబుద్ధి నశించినప్పుడు, ఒక క్షణం కూడా వెయిట్ చేయాలి భగవంతుడు మీకోసం, వెంటనే వాలిపోతాడు మిమ్మల్ని రక్షించటమే. భగవంతుడు ఎంత మాయావంటే, హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి గురించి తపచ్చేసి ఎన్ని రకాలుగా వాడికి చావు రాకూడదు అన్ని వరాలు కోరాడు, అన్ని బ్రహ్మదేవుడు ఇచ్చేసాడు. హిరణ్యకశిపుడు అడుగుతాడు ప్రహ్లాదు, నీ దేవుడు ఎక్కడున్నాడు, అంతటా ఉన్నాడు, చక్రి అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అది పక్కన స్తంభం ఉంటే స్తంభాన్ని గదపెట్టి కొట్టి ఇక్కడ కూడా ఉన్నాడు, అది అంతటా ఉన్నప్పుడు ఇక్కడ లేకుండా ఎలా ఉంటాడన్నాడు. ఎవడు ప్రహ్లాదు గారు అంతటా ఉన్నప్పుడు ఇక్కడ, అప్పుడు మహాభయంకర రూపంలో వస్తాడు, నరసింహం అవతారం, మహాభయంకరంగా వస్తుంది రూపం. అంటే రూపం చూస్తేనే మన తట్టుకోలేము, అంత భయంకరంగా రూపం వస్తుంది. రూపం వచ్చినప్పుడు వీడికి విరిగించలేస్తాడు, ఎవడు ఎర్రన్న కలిసిపోయి, నేను ఎన్నో వరాలు అడిగాను, ఎన్నో వరాలు అడిగాను భగవంతుని, ఏ వరాలు నాకు చావరవకూడదు, నువ్వు కూడా నేను చేయగలను. అది ఎన్ని వరాలు అడిగాడు, అన్ని వరాలను గౌరవించి, ఆడు అడగని వరాలు కొన్ని ఉన్నాయి, ఆ రూపంలో వాడిని చంపేశాడు. కశ్మీర్ నరసింహ స్వామి వచ్చాడు, ఉగ్రంలో వచ్చాడు, ఉగ్రం ఎవరు ఆఫ్ చేయలేకపోతున్నాడు, నేను చంపేశాడు, ఎవరు ఎర్రని కృష్ణుని చంపేసిన ఉగ్రం ఆఫ్ చేయలేకపోతే లక్ష్మీదేవిని తీసుకొచ్చు, లక్ష్మీదేవిని చూసిన ఆగటాడు ఉగ్రం. అయ్యగారు కోపం వచ్చిందని కూడా అమ్మగారి చేత రికమెండేషన్ చేయిస్తూ ఉంటారు, లక్ష్మీదేవిని చూసిన ఆగటాడు ఉగ్రం. అప్పుడు ప్రహ్లాదుని ప్రార్థించుకుని అడిగితే, ప్రహ్లాదుని ప్రార్థిస్తే ఆ భక్తుల యొక్క ప్రార్థన వల్ల ఉగ్ర రూపం తగ్గు, లక్ష్మీదేవిని తీసుకొచ్చారు, లక్ష్మీదేవిని చూస్తే ఉగ్ర రూపం తగ్గుతుంది, తగ్గడం అమ్మవారు చెప్పినా తగ్గదు, భక్తుడికి స్వాధీనం. ప్రహ్లాదుని స్తోత్రం చేసినప్పుడు కన్నా ఉగ్ర రూపం తగ్గలేదు నరసింహస్వామి. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలను గౌరవించి, బ్రహ్మదేవుడు ఏ వరాలు ఇవ్వలేదు, ఏ వరాలు కోరుకోలేదు, అంటే జీవరక్షణ అది, నీ అన్ని వరాలు కోరేసుకున్నావు ఇంకా చావురాదు అంటున్నాడు. ఇంకా ఇంకా ఈయన సంపడానికి ఉపాయంగా కొన్ని వెయ్యి ఉన్నాడు. ఇప్పుడు మన ఏమంటారు, చాలా రోగాలకు మందులు కనిపెట్టేశారంటున్నారు, ఈ మందులు కనిపెట్టిన రోగాలు ఇంకా చాలా ఉన్నాయి, అవి వచ్చేస్తున్నాయి ఇప్పుడు కొత్త రోగాలు. ఈ కొద్ది సిద్ధాంతం ఒకటి, ఆ దేహం ఎప్పుడైతే మరణించవలసిందో, ఏ రోజున ఏ గంటను ఏ క్షణం మరణిస్తున్నాను. మీరు అప్పుడు ఒకరు నిద్రపోతున్నారనుకోండి, కూర్చున్నారనుకోండి, మాట్లాడుతున్నారనుకోండి, అన్నం తింటున్నారనుకోండి, పోతుంది. రామకృష్ణపురం చెప్పాడు వివేకానంద, నువ్వు 40 సంవత్సరాలు నిన్నకుండా నీ శరీరం చచ్చిపోయి 39 సంవత్సరంలో 6 నెలల 4 రోజులు చనిపోయాడు శరీరం. ఈ మధ్య నేను కోవాలంటే మా అమ్మగారు, మా అత్తగారు ఇంకా మమ్మల్ని పీకి చింతేనే కానీ చచ్చిపోయా లేదని, మరి అదేం గొడవ మనకు తెలియట్లేదు. అప్పుడు నేను ఇందులో ఏమి లేదో కాలక్షేపం అని చెప్తాను. నీ అత్తగారు లేదంటే నీ కాలక్షేపం అవుతుంది, నీ అత్తగారు ఉన్నమాలని నీ కాలక్షేపం అవుతుంది, నీ అత్తగారు లేదంటే నీ కాలక్షేపం అవుతుంది. అన్నాడు బతికి లేదు అసలు, అది నీకేదో కాలక్షేపం అవ్వాలి కదా, నీ అత్తగారు ఉండమని కాలక్షేపం అవుతుంది, నీ అత్తగారు పీకిచ్చి నీ అత్తగారు లేదంటే అది నీ కాలక్షేపం అవ్వదు. నేనోటంటే ఎప్పుడు కృష్ణారామాని వినలేదు నేను, వాడు హరిని ఎప్పుడు స్మరించలేదు, అసలు శివుడికి అభిషేకం చేయలేదు, హరిని స్మరించలేదు. అదే నువ్వు ధ్యానం చేస్తుంటే నీకు నిలకడ కలుగుతుంది, ధ్యానం చేస్తుంటే ఏమవుతుంది, నిలకడ కలుగుతుంది. తర్వాత వైరాగ్యం ఉన్న వాడికి ధ్యానం బాగా కలుగుతుంది. వైరాగ్యం అంటే ఏమిటి, ప్రపంచంలో ఏ వస్తువులోనూ సుఖం లేదు అనే భావన ఉన్నవాడు వైరాగ్యం ఉంచుతుంది. ప్రపంచంలో ఏ వస్తువులోనూ సుఖం లేదు అనే భావన బలపడితే అప్పుడు వాడికి వైరాగ్యం వస్తుంది. ఈరోజు ఇంకోటి శంకరాచార్యులు వారి మాటలు చెప్పారు, మూడు మనకు మంత్రాలకు సమానం, లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన. లోకవాసన లేకపోతే మన మనస్సు బాహ్యముఖానికి వెళ్ళదు, లోకవాసన ఉన్నప్పుడు మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది, శాస్త్రవాసన ఉన్నప్పుడు ఈ మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. దేహవాసన, ఈ మూడు వాసనలో బలీయమైనది దేహవాసన. ఆ దేహవాసన మనిషిని పీడిస్తేనే కానీ విడిచిపెట్టదు, ఎంతో సాధనా పరిగతానే దేహవాసన విడిచిపెట్టదు. తలంపే దేహం అంటే ఏం లేదు, తలంపే దేహం ఉందనుకుంటున్నావు, దేహం అదో తలంపే. పుట్టిన దేహం నువ్వు కాదు, పుట్టిన బ్రహ్మము నువ్వు అని, అది రమణ సిద్ధాంతం. నువ్వు పుట్టలేదు అసలు, పుట్టానని అనుకుంటున్నావు, ఏం చదివి పుట్టాను అనుకుంటున్నావు, దేహం నేనైనా తలంపవాలనుకుంటున్నావు. నీ చచ్చిపోయే వాళ్ళు అందరినీ ఆ రోజు ట్రైన్కి పంపుతా ఉంటాడు ఈశ్వరుడు. కానీ రైల్లో 100 మంది 200 మంది చచ్చిపోతా ఉంటారు కదా, ఆ రోజు నేను ప్రయాణం చేయమంటాడు. ఏ అది బుద్ధిలో విరుగుతాడు, బుద్ధిలో ఉంటాడు కదా, గొరుగుతాడు ఇండియాలో వెళ్ళిపోయి ట్రైన్ ఆ సర్కార్ హాస్పిటల్ వేలా చేసుకోండి. ఈ సచివ వాళ్ళందరినీ ఆ ట్రైన్ చేసేసి వచ్చాడు. బయట మంచిగా చెప్పించాడు, ఆడి బుద్ధిలో దూరతాడు, ఆడి బుద్ధిలో దూరి వెళ్ళిపోయి సర్కార్ హాస్పిటల్ రేపెడదాం, రేపటి దిగాడు వెళ్ళిపోయి, టిక్కెట్లు జరిగితే వెళ్ళిపోయి టిక్క అయితే దిగాడు ఖాళీగా వెళ్ళిపోమని చెప్తాడు. ఎక్కడ సస్తాడు, మొత్తం 100 మంది సస్తాడు ఎక్కడ చూడండి, దాన్ని సమిష్టి ప్రారంభం. పైగా ఈ 80 మందికి అందరికి కొంపలు ఉన్నాయి, ఆ కొంపల్లో చావచ్చు కదా. ఈ 100 మంది కొంపలు లేని వాడు కాదు, కొంపలు ఉన్నాయి కదా, ఎవడ కొంపలాడు చావచ్చు కదా. ఒక పెట్టి ఉండి చావటం ఏంటి అంటే భగవంతుడి యొక్క మాది మనకు అర్థం కాదు అసలు. అదే భగవంతుడి ప్లాన్ ఏమర్థం, ఆయనకు ఉన్న జ్ఞానంలో మనం కోట ఉంచగలం. అలా పడవంటున్నామంటే అందరం తెలియనివాడు, మేము తెలియనివాడు అంటే మేం తెలియనివాడు. ఈ తెలియచేట ఎవరికి పనికి రావట్లేదు, గుడ్డకి పనికిరావు, కూడికి పనికిరావు, ఇప్పుడు జ్ఞానానికి పనికి వచ్చాను, జ్ఞానానికి పనికిరావు, దేనికి పనికిరావు. ఈ సమిష్టి ప్రారంభం అంటే రైల్లో చచ్చిపోవాలి, విమానంలో చచ్చిపోవాలి, ఏం చేస్తారంటే వాళ్ళని ఇలా వెళ్ళిపోయి సర్కార్ హాస్పిటల్ ఇంట్లో చెప్పించాడు, బుద్ధిలో దూరి చెప్పిస్తాడు. నేను ఇవాళ రేపు ఇవాళ టికెట్ ఖాళీ ఉన్నాయో లేదో ఉంటాడు, డాక్టర్ సైతం రోజున ఖాళీ వచ్చేస్తుంది. విలవందమాదనే అక్కడ పెట్టిలో తింటేస్తాడు, మీరు ఇళ్ళకడ చావద్దు పెట్టిలో చావమంటారు. కురుక్షేత్ర యుద్ధం అదే, ఇంచుకెళ్ళి కృష్ణుడు ఏమనుకున్నాడంటే ఇంచుకెళ్ళి ఎంతమంది చంపుతాం, అందరూ యుద్ధం అని పేరు చెప్తే అందరూ చోటొస్తారు, ఏ భీముడి చేసి చంపించేద్దామని యుద్ధం అని పేరు పెట్టి ఇలా పొంపరకెళ్ళి ఎంతమంది చంపుతాం. కాబట్టి చూడండి, ఆ ఇల్లు ఎక్కడో ఉంటుంది, ఒక పెట్టిలో ఉంది, ఒక పెట్టిలో చచ్చిపోతారు. దాన్ని ఏమంటారు, సమిష్టి ప్రారంభము. మన ఏదో రైలు యాక్సిడెంట్ అయ్యి వరంగల్లో ఒకడేమో బ్రేక్ పడలేదు అంటున్నాడు, ఇంకోటేదో పడలేదు అంటున్నాడు, ఒక ఆడి తప్ప వీడి తప్ప ఆ డ్రైవర్ వాళ్ళు తాగి ఎక్కువంటారు. అసలు చివరికి ఇప్పుడు ఈ విచారణ ఏదో వేశారు కదండి, దాని వీడి తప్పని ఆడు అంటున్నాడు, వాడి తప్పని ఇది కానీ చివరికి విచారణ ఏమని రాస్తారండి, ఎవరికి తప్పు కదా, దేవుడికి తప్పని రాసేస్తారు. దానికి 1 కోటి రూపాయలు ఖర్చు అని విచారణ అయితే దానికి ఎంక్వైరీ లేని అదే ఇదే వేస్తారు ఎంక్వైరీ అంత బోటకం ఏదో ఇవ్వాలి. ఆయన సస్పెండ్ చేసే ఉంటారు, ఏం చేస్తారు, చివరికి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తారు, ప్రమోషన్ కూడా ఇస్తారు. ఈ తప్పు చేసిన వాడికి మామూలు ఉద్యోగం ఇచ్చి దాని మీద ప్రమోషన్ కూడా ఇస్తారు. చివరికి వీడి తప్పు అంటారు, ఆడి తప్పడం, ఆయన సస్పెండ్ చేసామంటే ఈ ప్రధాన మాయ చేశాను, ఇప్పుడు మాయ చేసిన పర్లేదు, ఈ ఎంక్వైరీకి 1 కోటి రూపాయలు ఖర్చు, చివరికి ఎవరికి తప్పు లేదు, దేవుడు తప్పని అందరూ రాసేస్తారు వెళ్ళిపోతుంది. ఇది విచారం. బ్రతికే మాయ, జగమే మాయ, ఈ రిపోర్ట్ అది చివరికి. బ్రతికే మాయ, జగమే మాయ, వేదాల్లోని సారం ఇంకేమయ్యాలి అంటే దేవుడితో తప్పని చివరికి రాసేస్తారు వేదాల్లో సారం. అది కృష్ణుడు లోకం గురించి రెండు మాట చెప్పాడు, లోకం అసత్యం, పైగా దుఃఖం కూడా దుఃఖాలయం, అసత్యానికి ఆలయం, ఈ సత్యానికి ఆలయం కదా లోకం, అసత్యానికి ఆలయం, దుఃఖానికి కూడా ఆలయం. ఆ రెండు చెప్పేసి ఊరుకున్నాడు కృష్ణుడు. శంకరాచార్యం కూడా తగ్గించాడు, లోకం మోసపూరితమైన భగవాన్ ఏం చెప్తారంటే లోకం ఎలా ఉండాలో అలా ఉంటుంది, ఆ గొడవ వదిలే నీ పని ఏదైనా చూసుకోవాలి. లోకం కుక్కతోకలాంటిది లోకం, ఆ లోకం ఎలా ఉండాలంటే అలా ఉంటుంది, లోకం గొడవ వదిలే నేను అనేస్తారా అని రెండు ఉచ్చులని చెప్తారు, రెండు సుడుగుండాలు. ఈ రెండు సుడుగుండాల నుంచి జీవుడు బయటకు రాలేదు. అనేక తలంపులు మనకు వస్తాయి, మంచి తలంపులు వస్తాయి, చెడు తలంపులు వస్తాయి, అవన్నీ వదిలేయండి. సుడుగుండాలు రెండు పెద్ద సుడుగుండాలు అంటే ఆ సుడుగుండాలు అంటే మామూలు అనుకోకండి, మన ఏనుగుని కూడా లాగేస్తా. ఆ సుడుగుండాలు మామూలు సుడుగుండాలు కాదు, ఏనుగుని కూడా లాగేస్తా. ఆ రెండు సుడుగుండాలు అంటే ఒకటి నేను దేహం నేననే తలంపోటి, నాది అనే తలంపోటి. నేను అనే తలంపు ఒక పెద్ద సుడుగుండం, అందులో ఏనుగులు కొట్టుకుపోతాయి. ఈ రెండే పెద్ద సుడుగుండాలు రెండే, రెండేమిటి పెద్ద సుడుగుండాలు రెండే, పెద్ద సుడుగుండాలు ఒకటి నేను అనే తలంపు మనకు ఉండలేదా, అంటే నేను అనే తలంపు ఏది, దేహం నేననే తలంపు. మీరు కొన్ని మీరు ఎవరితో చెప్పకండి, ఒక్క మాట మీరు పట్టుకుని చాలు మీరు తరలించడానికి. ఆ నేను అనే తలంపు వచ్చాక మనం మాట్లాడతాం, ఆ నేననే తలంపు వచ్చాక పనిచేస్తాం, ఆ నేననే తలంపు వచ్చాక ఏదో చేస్తాం, ఏదో మాట్లాడతాం, లాభం నష్టం ఏదో చేస్తాం. ఆ మొత్తం సృష్టి అంతా నేననే తలంపులను చేస్తాం. నేననే తలంపులు అవి మాట కూడా రాదు. మాట్లాడాలనే తలంపు వచ్చాక మాట్లాడుతున్నాం, మాట్లాడాలనే తలంపు రాకుండా మాట్లాడుతున్నాము. అది అక్కడ ఉంది అసలు గాలిడి అంతా. అక్కడ ఏదైనా చేస్తే పని చేయాలన్నప్పుడు చెయ్యాలని తలంపు వచ్చాక పని చేస్తున్నామని ఆ తలంపు రాకుండా చేస్తుంది. అది ఎవరని ఆ తలంపు ఎవరు పట్టుకోండి, దాన్ని పట్టుకోండి. మీ జాతికి ఆలోచన ఇక్కడ కూర్చోండి, ఇది ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ కాళ్ళు చేతులు కలపకుండా ఇక్కడ కూర్చోండి. తలంపు నేననే తలంపు వచ్చాక మాట్లాడుతున్నాను, నేనే తలంపు వచ్చాక పని చేస్తాను. అది కూర్చుని లేవటాను కూడా నేననే తలంపు వచ్చాక లభిస్తాను. ఈ లేవాలయాన్ని నేను తలంపు వచ్చాక లభిస్తాను. తలంపు లేకపోతే మాటలేదు, తలంపు లేకపోతే చేతలేదు. రెండే రెండు తలంపులు పెద్ద సుడుగుండాలు, ఏనుగులు కూడా కొట్టుకుపోతాయి. ఈ నేను అనే తలంపు, నాది అనే తలంపు. ఈ శాస్త్రంలో చెప్తారు, పెద్దలు చెప్తారు, మీకు ఏ కారణాలైనా దుఃఖం వస్తుందనుకోండి, 90 కారణాలు దుఃఖం రావచ్చు. ఆ దుఃఖం వెనకాల నాది అనే తలంపు, నాది అనే తలంపు లేని వరకు దుఃఖం లేదన్నాడు. నాది బాటంలో ఉంటుంది, అది ఎక్కడ అడుగులు ఉంటుంది అంటే మీకు ఏదైనా దుఃఖం, దుఃఖం ఒక తలంపు, దుఃఖము ఆ దుఃఖం అనే తలంపుకు అడుగులు ఏదో ఉంటుంది, నాది అనే తలంపు, ఆ నాది అనే తలంపు మీకు కనపడదు, ఇది కనపడతా ఉంటుంది. ఏ దుఃఖం కాలేదు, తలంపు కలిగిస్తుంది. అడుగు ఉంటుంది, అది ఏముంటుంది? నాది అనే తలం. అది ఎక్కడ ఉంటుంది? అడుగు ఉంటుంది. అది చాలా తెలివైంది. నాది అనే తలం, నాది అనే తలంపు ఎంత తెలివైంది అంటే, వెనక పౌరం ఎవరో నాలుగు కలిసి వెళుతున్నారు అంటే వాళ్ళకి పులి ఎదురొచ్చింది, మిగతా వాళ్ళకి కండర పడుతుంది, ఇదన్నట్టు నేను కింద పడుకుంటాను, మీరు అందరూ నానే పడగలను, నీకేం పోయింది అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే, పులి తింటే ఆలోచన వేస్తామో అడుగులు ఉంటాను కదా, అదే పోతున్నాను, నేను కింద పడతాను, మీరు నా పైన పడి మీరేం భయపడకండి అంటే, పైన మనం ఎత్తిపోతుంది కదా సరసారం, మీరు కింద ఉంటాం కదా మనకేం పడలేదు, నాది అనే తలంపు దగ్గర ఎట్టు మీరు కింద ఉంటాడంటే ఆడ ముగ్గురు పైన పడాలంటే, మీకేం పైన పైన పడండి, నేను కింద ఉంటాను, మీరు పైన పడండి, నా పైన పడండి అంటే, నా పైన పడండి మంచి ఉద్దేశంగా ఉంటాను, పులి పైన వాళ్ళు తినేస్తున్నా మనకు స్వప్నం ఉండవచ్చు, ఈ నాది అనే తలంపు అంత మోసగారు అడుగులు ఉంటుంది, పైకి కనపడదు, పైగా పై తలంపులకు ఏది ఆధారంగా ఉందో నాది అనే తలంపు ఆధారంగా ఉంటుంది. అది జపం చేయండి, జపం చేస్తూ చేస్తూ మీరు కూడా తరించవచ్చు, జపం చేస్తూ అంటే మీరు జపం, మీరు కూడా ఎవరైనా ధ్యానం చేసేవాడు ముందు ధ్యానం ప్రారంభించకండి, ఒక 5 నిమిషాలు జపం చేశాక ధ్యానం చేయండి, ముందు జపం చేయండి తర్వాత ధ్యానం చేయండి. ధ్యానం మీరు బాగా చేస్తుంటే మీకు ఆరోగ్యం కూడా బాగుపడదు, శారీరక ఆరోగ్యం వస్తుంది, మానసిక ఆరోగ్యం వస్తుంది జపం చేసేవాళ్ళకు. కానీ భగవాన్ ఏమన్నారంటే, ఆయనకి చిన్నతనంలో 16 సంవత్సరంలోనే బ్రాహ్మస్థితి కలిగి అంటే చావు లేని స్థితికి ఎదిగి వచ్చాడు. ఎప్పుడు 16 సంవత్సరంలోనే ఆయన వాళ్ళంటే పుస్తకాలు రాశారు, జపాలు కానీ, జనాలు కానీ, విచారణలు కానీ, పూజలు కానీ, పురస్కారాలు కానీ, ఈ నుంచోటాలు కానీ, ఈ కూర్చోటాలు కానీ, ఈ స్నానాలు కానీ, లోకంలో ఏ సాధనాన్ని ఆకర్షించలేదు. అన్ని సాధనలు చేసి దేన్నైతే పొందాలో ఆయన అయినప్పుడు అదే ఆకర్షిస్తున్నాం కదా. అంటే మీ పని అది మీరు శ్రద్ధగా చూసుకోండి, వ్యాపకాలు పెంచుకోవద్దు. మీ దేహ ప్రారంభాన్ని బట్టి మీకు ఏ పని వస్తే ఆ పని మీరు చెయ్యండి. పని పెంచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, చేతిలో పని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. పని పెంచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, చేతిలో పని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎంచేదంటే మన అనవసర విషయాల్లో జోక్యం కలిగేసుకుంటే లోకవాసన పెరుగుతుంది. అవసరం లేని గొడవలన్నింటికి మనం సిద్ధమవుతాం అనుకోండి, లోకవాసన పెరుగుతుంది. అంటే మన గమ్యం, మన లక్ష్యాలు తప్పించి బ్రహ్మం తప్పి, అది చెప్పాను కదా, బ్రహ్మ విద్యను ఆశ్రయించాలి. బ్రహ్మ విద్యను ఆశ్రయించుకుంటే బ్రహ్మజ్ఞానం కలగదు. అసలు బ్రహ్మజ్ఞను ఆశ్రయించు, బ్రహ్మజ్ఞానం కావాలా నీకు? చావు లేని అమరత్వం పొందాలా? మరణం లేని స్థితిని పొందాలా? బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మ విద్యను ఆశ్రయించు అని చెప్పి ఉంటుంటే భగవాన్ అన్నారు, ఆ బ్రహ్మ విద్య తప్పించి మిగతా గాలి విద్యలు, కనికట్టి విద్యలు, అసత్య విద్యలు అన్నారు. అంచేత సమాధి స్థితి అంటే ఏమి లేదు, సహజస్థితే సమాధి స్థితి. ఇంకోటి మనం సమాధి స్థితిని పొందినప్పుడే ఇప్పుడు మనం దేహంగా ఎలా ఉంటున్నాం, మన దగ్గర ఒక నిజం ఉంది, అప్పుడు నిజంగా ఉంటాం. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, దేహంగా ఉన్నాం లేకపోతే మనస్సుగా ఉన్నాం, తెలుస్తాను కదా, దేహంగా ఉన్నాం, మనస్సుగా ఉన్నాం. మనం సమాధి స్థితి అంటే ఏమి లేదు, మన హృదయంలో ఒక నిజం ఉంది. అప్పుడు దేహంగా ఎలా ఉన్నాము, మన హృదయంలో ఉన్న సత్యం ఉంది కదా, అసత్యంగా ఉండగలుగుతాం, అదే సహజ స్థితి, దాన్ని సమాధి స్థితి అంటారు. సమాధి స్థితి అంటే అసహజ స్థితి కాదు, సహజ స్థితి. నువ్వు దేహంగా ఉంటాం అసహజ స్థితి, మనస్సుగా ఉంటాం అసహజ స్థితి, అహంభావనగా ఉంటాం అసహజ స్థితి, నీవు నీవుగా ఉండటం సహజ స్థితి. సమాధి అంటే కంగారు పడకండి, నువ్వు నీవుగా ఉంటే సహజ స్థితి, దాన్ని సమాధి అంటారు. సహజంగా ఉండే స్థితే సమాధి స్థితి, అసహజంగా ఉండేది సమాధి స్థితి కాదు. అది నీ సహజ స్థితి అని తెలుస్తుంది. నీ హృదయంలో ఉన్న బ్రహ్మముడు పొందాక నువ్వు ఎలా చేరుకుంటావంటే, ఎక్కడికో చేరుకున్నావు అనుకో, మన ఇంటికి మనం వచ్చేసాం అనుకుంటాం. అమ్మాయ్య, 1 కోటి జన్మలు ఎక్కాం, 10 కోట్ల జన్మలు ఎక్కాం, ఎక్కడెక్కడో తిరిగి వచ్చాం. అమ్మాయ్య, మనం చూడండి, కష్టపడి వెళతాం అనుకో నీ ఇంటికి, పని ముందు పని చేయి, ఎక్కడ కుర్చీలో పడిపోతా. అమ్మాయ్య, హోమ్ కమింగ్, మన ఇంటికి మనం వచ్చేసాం అనుకుంటాం కదా. మనం కష్టపడి వెళ్తాం అనుకోండి, వర్షాన్ని తడిచిపోయి, ఎండ నడిచిపోయి, కార్లు దొరక, బస్సులు దొరక, ఉసూరు అంటే 9 ఇంటికి వెళ్తాం అనుకోండి, దారిలో ఏం దొరకం అనుకోండి, ఆయన తిట్టుకుంటూ, ఈయన తిట్టుకుంటూ, గవర్నమెంట్ తిట్టుకుంటూ ఏదో వెళ్తాం, ఏది ఇంటికి వెళ్తాం చివరికి. అప్పుడు ఇంటికి వెళ్ళాక ఏమనుకుంటాడంటే, ఆ అమ్మాయ హోమ్ కమింగ్. షేక్స్పియర్ ఏమంటాడంటే, కష్టపడి ఇంటికి వెళితే బస్సులు దొరక, అవి దొరక, ఈ దొరక, వర్షాన్ని తడిచిపోయి ఇంటికి వెళ్తాం అనుకోండి, షేక్స్పియర్ ఎట్లా స్టెహక్కమ్మ అంటాడు. ఆ అబ్బా, చివరికి ఏదో నానా బాధపడి ఇంటికి వచ్చాం బాబు అనుకో. ఎలా అంటాడు, ఎట్లా స్టెహక్కమ్మ ఏమంటాడు, ఎట్లా స్టెహక్కమ్మ, ఎట్లా చివరికి వచ్చాం ఇంటికి వెళ్ళగలిగి, ఇంటికడ పడ్డాం, రైలు ప్రమాదంలో చిక్కుకోకుండా ఇంటికడ పడ్డాం, ఎట్లా. అప్పుడు ఏమంటాడు షేక్స్పియర్, ఎట్లాస్ట్ అంటే చివరికి, ఎట్లాస్ట్ చేయక్కమ్మ ఏంటని, ఎట్లాస్ట్ చేయక్కమ్మ చివరికి వచ్చాం. అలాగే జన్మలు ఎత్తి శరీరాలు చచ్చిపోయి, శరీరాలు పుట్టి, ఈ పుణ్యాలు అనుభవించి, పాపాలు అనుభవించి, కర్మలన్నీ అనుభవించి, ఎన్ని నానా కష్టాలు పోయి, పడుతున్నట్టు అనిపిస్తా ఉన్నాయి కదా. అది ఎవరికి ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం, ఆ మన ఇంటికి వెళ్ళిపోతాం. ఆ హృదయంలోకి మనం ప్రవేశించేప్పుడు, హృదయంలో సత్యం మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్దాం అనుకో, అమ్మాయ్యా మన ఇంటికి మనం వచ్చేసాం. ఎక్కడికి వెళ్తాం, మన ఇంటికి మనం వచ్చేసాం. మరి ఉండిలో జన్మిస్తాం, ఆటవీళ్ళలో జన్మిస్తాం, ఆయన అబద్ధాలను మీకు తెలిసిపోతే ఇంకా గొడవలనే మర్చిపోతారు. ఏదో మీకు ఆ శరీరాలు కూడా అది అనుభవించిన తరం పెంచేదాన్ని అబద్ధాలని మీకు అర్థమైపోతుంది. అబద్ధాలను అర్థం ఏంటంటే, మీ మనసు ఇంకెక్కడే ఉంది, మనసు ఎక్కడ కరిగిపోయి లైన్ అయిపోయి, అమ్మాయ్య మన ఇంటికి మనం వచ్చేసాను మీకు తెలిసాక, అంతకుముందు మీరు ఎత్తిన జన్మలైనా సచ్చారు మీద అనుకోవడం కోసం, ఎట్లా స్టేస్తాం జ్ఞానం అంటే ఏం లేదు మన ఇంటికి మన ఐల్ట్. మన ఇల్లు ఎక్కడ ఉంది? మన ఉదయం. మన ఇంటికి మన ఐల్టే జ్ఞానం. మన ఇంటికి మనం వెళ్ళే వరకు అశాంతి వెంటాడుతుంది, మన బాధ వెంటాడుతుంది, దుఃఖం వెంటాడుతుంటుంది. ఎక్కడో పెద్ద నేళ్లో కూర్చుంటాం అనుకోండి, అక్కడ ఏసీ ఉంది అనుకోండి, అనుకోండి మంద కాదని తెలుస్తాం అంటే కదా, మంద కాదని తెలుస్తాం. ఏదో ఒక గంట కూర్చుంటాం, 2 గంటలు కూర్చుంటాం. పుణ్యం చేయటం వల్ల వచ్చే జన్మలు కూడా అటువంటివి. పుణ్యం వల్ల వచ్చిన జన్మలు స్వప్నమే, దోషం వల్ల వచ్చిన జన్మలు అన్ని జన్మలే. అసలు ఇంకోటి మీకు ఇక్కడ వస్తువు దగ్గరికి వచ్చాక అసలు జన్మలే ఎత్తలేదు అనిపిస్తుంది. అది మీకు మీరు పూర్వం పడేది దుఃఖం జ్ఞాపకం వస్తుంది అనుకోండి, ఏమి లేదు అందులో అనవసరంగా దుఃఖపడ్డాం అనిపిస్తుంది. ఏం చేద్దాం? ఎప్పుడు అనేది మీ ఇంటికి మీరు వెళ్ళిపోయారు. మీ ఇల్లు ఎక్కడుంది? హృదయం లో. భగవంతుడు హృదయ నివాసి. ఆత్మ ఎక్కడుంది? హృదయంలో నివాసి. చైతన్యం ఎక్కడుంది? ఇక్కడ. బ్రహ్మం ఎక్కడుంది? ఇక్కడ. ఉన్న పదార్థం ఎక్కడ? అదే కబీర్ చెప్పాడు కదా, కబీర్ ఏం చెప్పాడు? నీటిలో ఉన్న చేపకు దాహం లేదు, హృదయంలో ఉన్నవాడు కశాంతి లేదు. మనం ఇప్పుడు కోటి జన్మలు ఎత్తుతున్నాం, ఆ ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది అని అసత్యాలు. మెటాఫిజిక్స్ లో ఏం చెప్తారంటే నిజం తెలుసుకునే వరకు నిజం కాదు నిజమే కనిపిస్తూ ఉంటుందని. ఈ హృదయంలో నిజం నీకు గోచరం అయ్యే వరకు, నీ హృదయంలో నిజమే నీకు తానుగా వ్యక్తం అయ్యే వరకు, నిజమ కాయదాన్ని, నిజమ కాని శరీరాన్ని, నిజమ కాని ఇంద్రియాన్ని, నిజమ కాని మనస్సుని, నిజమ కాని భోగాల్ని, నిజమ కాని లోకాన్ని నువ్వు నిజం కిందే కనిపిస్తావు. దేవుడు అప్పుడు నవ్వుకుంటా ఉంటాడు. ఏ దేవుడు? భూలో ఉన్న దేవుడు కాదు. ఎక్కడ దేవుడు? ఎప్పుడు నవ్వుతాడంటే దేవుడు కొంచెం ఎప్పుడు నవ్వుతాడంటే ఆడు మన హృదయంలో ఉన్నాడు. ఆడు హృదయంలో ఆడున్నాడు. ఆడెవడో మనకు తెలియటం లేదు. ఆయన తెలుసుకోవాలని బుద్ధి లేదు. లోకం నిజం అవునా కదా, లోకం నిజం అవునా కదా అని ఆలోచిస్తుంటాం. అప్పుడు నవ్వుకుంటాడు. ఈ సమస్య వచ్చి పడిపోతాను, ఆ సమస్య వచ్చి పడిపోతాం అనుకుంటాం. ఏదో సమస్య పరిష్కారం చేసేవాళ్ళు. మళ్ళీ ఈ సమస్య వచ్చింది, ఆ డబ్బు జబ్బు వదిలిపోయి మన శరీరానికి జబ్బు వచ్చింది. ఏదో ఆర్థిక ఇబ్బందులు అన్నారు, ఆ డబ్బు తగ్గించేసాం, నా గొడవ వదిలిపోయిందంటే మన శరీరానికి జబ్బు వచ్చింది అంటున్నారు. మొత్తం ఏదో రకం జబ్బు వెంటాడుతుంది. ఈ సమస్య పరిష్కారం అయిపోయింది అంటే ఆ సమస్య వస్తుంది, ఆ సమస్య పరిష్కారం. ఈ సమస్య వస్తుంది నీకు బుద్ధి లేదంటారా? ఆ సమస్య వస్తుంది అంటున్నా, ఈ సమస్య వస్తుంది. ముందు నేననే సమస్యలు మర్చిపోయి ఆ సమస్యలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ సమస్య ఉందని చెప్పి నువ్వు కోటి జన్మలు ఇచ్చిన నీకు సమస్యలు తప్ప ఉన్నాడు బాబు. నీకు బుద్ధి ఉందా లేదా? ఆ సమస్య వచ్చేసింది, ఈ సమస్య వచ్చింది, ఏడుస్తామంటే ఈ సమస్యలు పోగొట్టుకోవడానికి ఏడవటం లేదు. నీకు టైం లేదు ఏడవటానికి. లోకము సత్యమా అసత్యమా? వాడు ఎక్కడున్నాడు? వాడి గురించి మనకు ఆలోచన లేదట. వాడు సత్యం, వాడు ఎదురేశాడు. ఈ లోకము సత్యమా అసత్యమా? నిజమా నిజమ కాదా? ఎన్ని వేల సంవత్సరం నుంచి ఈ లోకం అన్నది? ఈ గుడి కట్టి ఎంతకాలమైనది? ఈ ఉంది కాదు తల్లి ఎంతకాలమైనది? ఏ పెట్టోళ్ళకని తయారవుతున్నాడు కదా. అప్పుడు నవ్వుకుంటాడు, పెద్ద నవ్వు కాదట నిత్యం. ఆడు హృదయంలో ఉంది, అది తెలియదు. ఈ లోకం నిజమే నిజం కాదా కావాలట. అరుణాచల శివ అరుణా అంటే సమాధి స్థితి అంటే ఏదనుకోకండి. మీ హృదయంలోని వాస్తవ స్థితే సమాధి స్థితి. సమాధి స్థితి అంటే సహజంగా ఉన్న స్థితే సమాధి స్థితి. దేహం నువ్వు అనుకుంటున్నా అది అసహజ స్థితి. నువ్వేదిగా ఉన్నావో అది నువ్వు అనుకుంటే అది సహజ స్థితి. మీరు జపం చేయండి, పూజలు చేయండి, ధ్యానాలు చేయండి, విచారాలు చేయండి, నిష్కామకర్మ చేయండి, ఈ సహజ స్థితిలోకి రావటానికే ఈ సత్కర్మలన్నీ. అంటే మీరు చచ్చిపోతారు, మీరు ఎక్కడ చచ్చిపోతారు? మీకు చావే రాదు. మీరు బదవం చెప్పేది అంటే మీరు చావులేని సత్పదార్థం, చావులేని పదార్థం ఎక్కడ చచ్చిపోతుంది? ఒకవేళ చచ్చిపోవడం కదా మీరు ప్రయత్నం చేసిన చావడంటున్నారు, అది వాళ్ళకి ఇష్టం. మీకు అందరికీ చచ్చిపోవాలని అనుకో, మీరు ఎక్కడ తెస్తారు? దేహం మీరు కాదు. దేహం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ప్రారంభాన్ని బట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, చచ్చిపోతున్నది. మీరు దేహం కాదు, మీరు చావని వస్తువే మీరే ఉన్నారు. అంటే చచ్చిపోవడానికి ప్రయత్నం చేసినా చావరు. అంటే మీరు భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేయండి, నామాన్ని స్మరించండి, ఆ భగవంతుడు ఉన్న కళ్యాణ గుణాలను అనుభవించండి. అంటే కొంతమంది పాయసం నోట్లు వేసుకున్నప్పుడు ఎలా ఉంటారు? ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలను అనుభవించినప్పుడు కూడా అలాగ ఉంటారు. దేవుడు దయాస్వరూపుడు. దేవుడు అంతకన్నా దయతోడు నిన్ను ఉంటుంది. నీకు ఎప్పుడన్నా ఒక బాధ పంపినా ఆ బాధ పంపడం కోసం బాధ పంపడం, నీ జీవితాన్ని మరుగు తిప్పడానికి పంపుతాడు. అప్పుడు కూడా దయే. ఆ కష్టాన్ని కూడా ఎందుకు పంపుతాడు? అవుట్ ఆఫ్ నెరిసి, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్. అందుకే మలయాళస్వామి చెప్పారు, దయగల హృదయమే భగవాన్ నిలయం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో వెంకటేశాయ. మీకు రాత్రి ఎప్పుడైనా 12, 1 గంట, 2 గంటలకి మీకు మెలకు వచ్చిందనుకోండి, మళ్ళీ వెంటనే నిద్ర పట్టకపోతే కంగారు పడకండి, నామం చేసుకోండి. మళ్ళీ వెంటనే నిద్ర వచ్చేస్తుంది. నిద్ర పట్టలేదు, నిద్ర పట్టిన ఆ తలం పొదిలేసి నామం చేసుకోండి. అంటే మీకు అరగ నిద్ర పట్టదు అనుకున్న ఆ టైం కూడా మీరు భక్తికి ఉపయోగించుకోవడం మంచిది. ఓం నమో వెంకటేశాయ. ఆత్మకానిదాని గురించి ఆలోచిస్తూ, ఆత్మకానిదాని గురించి స్మరిస్తూ మీకు ఆత్మ కావాలా అన్నారు భగవాన్. ఓ శాంతి శాంతి శాంతి.